ప్రియమైన ఆత్మబంధువులారా, మన భారతీయ సంస్కృతికి మూలం తపస్సు. అంటే పూర్వం కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే పూర్వం చదువులకి ఇప్పుడు చదువులకి ఒక తేడా ఉంది. పూర్వం చదువులకి చదువు ఉండేది, తపస్సు ఉండేది. ఇప్పుడు చదువులకి చదువు ఉంది కానీ తపస్సు లేదు. తపస్సుతో కూడినటువంటి విద్య ఆ చదువు రాణిస్తుంది, కానీ తపస్సు లేని చదువు సమాజానికి ఉపయోగపడదు. ఒక్క చదువు సరిపోదు, ఆ చదివిన వ్యక్తికి తపస్సు కూడా ఉంటే ఆ మాటకు బరువు ఉంటుంది, ఆ మాటకు రాణింపు ఉంటుంది, ఆ మాట యొక్క ప్రభావం సమాజం మీద పనిచేస్తుంది. ఎంతో కొంత చదువుకుంటున్నాం కానీ మనం తపస్సు చేసే ఓర్పు, ఆ సహనం, ఆ శక్తి మనకు తగ్గింది. అందుచేత ఆ తపస్సు వదిలేయటం వల్లే మనం ఏదో యజ్ఞాలని, ఏదో యాగాలని, ఈ చక్రాలని, ఈ మంత్రాలని, ఈ తంత్రాలని ఈ గొడవల్లోకి దిగాం. తపస్సు అంటే ఎండింపజేయటం, తప్పింపజేయటం, పిండటం. మనం తడిగుడ్డను ఎలా పిండుతాం, ఆ తడిగుడ్డను పిండినప్పుడు నీళ్ళు ఏ విధంగా కారిపోతాయో, అనేక జన్మల నుంచి మన మనస్సులో మోసుకొస్తున్నటువంటి వికారాలని, ఈ రాగద్వేషాలని, ఇవన్నీ మనస్సులో ఉంటాయి కాబట్టి ఆ మనస్సుని, ఇంద్రియాలని పిండటమే తపస్సు. ఈ తపస్సు యొక్క ప్రయోజనం ఏమిటంటే మోక్షం. ఆ తపస్సు ఎలా చేయాలని మనం పెట్టుకునే నియమాలు కూడా తపస్సులో భాగమే. మనం ఆహార నియమంగా ఉంటాము, ఆహారం ఎవరైతే నియమంగా ఉన్నారో అది కూడా తపస్సు. వాక్ని ఎవరైతే నియమించుకుంటున్నారో అది కూడా తపస్సు. హింసా ప్రవృత్తి లేకుండా ఎవరికైతే అహింసా సిద్ధాంతాన్ని, సత్యాన్ని ఆధారం చేసుకుని ఎవరైతే జీవిస్తున్నారో అది కూడా తపస్సు. మన అనుభవం శాశ్వతంగా ఉంటుంది, కానీ మన మనసులో వచ్చే వికారాలు శాశ్వతంగా ఉండవు. ఏదైనా మనకు ఆత్మానుభవం కలిగితే ఈ శరీరం ఉన్నా, ఈ శరీరం కాలిపోయి బూడిదైపోయినా ఆ ఆత్మజ్ఞానం వల్ల వచ్చే అనుభవం శాశ్వతంగా ఉంటుంది. అంతేకాని మనసులో వచ్చే వికారాలు మనసులోని అప్స్ అండ్ డౌన్స్ కాల ప్రవాహంలో పుట్టుకుపోతాయి. జ్ఞానంలో రెండు రకాలు ఉన్నాయి. సత్య జ్ఞానం వల్ల సత్యం తెలుస్తుంది, కానీ ఆభాస జ్ఞానం వల్ల సత్యం తెలియదు. అంటే మన ఇంద్రియాలతోటి సంపాదించే జ్ఞానం వల్ల మనకు సత్యం తెలియదు, అది ఆభాస జ్ఞానం. సత్యం దేనివల్ల తెలుస్తుందంటే సత్య జ్ఞానం వల్ల సత్యం తెలియబడుతుంది, కానీ అసత్య జ్ఞానం వల్ల సత్యం తెలియబడదు. మనకి జ్ఞానం కలగటానికి, లేకపోతే మనం ఎవరో మనకు తెలియటానికి రెండు అడ్డొస్తున్నాయి, రెండు కారాలు అడ్డొస్తున్నాయి. ఒకటి మమకారం, రెండు అహంకారం. అహంకారం అనేది, మమకారం అనేది రెండు రోగాలు. అయితే ఈ శరీరంలో ఉన్న రోగాలు కాదు, ఇందులో ఉన్న రోగాలు మనస్సులో ఉన్న రోగాలు. ఈ రోగాలు తగ్గితేనే కానీ మనస్సు అంతర్ముఖం కాదు. మనస్సు ఎక్కడైతే ఉదయించిందో, ఎక్కడైతే మనసు పుట్టిందో అక్కడికి వెళ్ళి లయం కాదు. ఈ రెండు ఉన్నంత కాలం ఏది, ఒకటి మమకారం, రెండు అహంకారం. ఈ రోగాలకు మందులు ఏంటంటే త్యాగం వల్ల మమకారం తగ్గుతుంది, ఆత్మజ్ఞానం వల్ల అహంకారం తగ్గుతుంది. ప్రకృతి లక్షణాలు వేరు, ఆత్మ లక్షణాలు వేరు. ఈ ప్రకృతి లక్షణాలు మనలో ఉన్నంతకాలం ఈ కారాలు రెండు పెరుగుతూ ఉంటాయి, అహంకారం, మమకారం. కళ్యాణ గుణాలు అంటే రామచంద్రమూర్తికి ఎటువంటి కళ్యాణ గుణాలు ఉన్నాయో, అలాగే రమణస్వామికి ఎటువంటి కళ్యాణ గుణాలు ఉన్నాయో, ఎటువంటి ఆత్మగుణాలు ఉన్నాయో, ఆ గుణాల వల్ల, ఆత్మగుణాల వల్ల మమకారం తగ్గుతుంది, అహంకారం తగ్గుతుంది, ఆత్మ తెలియబడుతుంది. ప్రకృతి గుణాల వల్ల అహంకారం పెరుగుతూ ఉంటుంది, మమకారం పెరుగుతూ ఉంటుంది. మనకున్న గుణాలన్నీ కూడా ప్రకృతి గుణాలే, కానీ ఆత్మగుణాలు ఉన్నాయని అనుకుంటాం. ఉన్నాయన్నీ ప్రకృతి గుణాలు, కానీ ఆత్మగుణాలు ఉన్నాయని మనం అనుకుంటూ ఉంటాం. ఊరికే మనలో మనం అనుకుంటూ ఉంటాం. అందుచేత మనం ఏ స్థాయిలో ఉన్నామో మనకు తెలియదు. గురువుకి తెలుస్తుంది, ఈశ్వరుడికి తెలుస్తుంది. దేహం చచ్చిపోయినప్పుడు బాధ కలుగుతుంది, మనం చచ్చిపోతున్నామని. అంటే దేహం కనపడదని మనకు భయం. కానీ యథార్థం చెప్పాలంటే గాఢ నిద్రలో మనకు దేహం కనపడదు, దేహానికి సంబంధించిన స్పృహ కూడా ఉండదు. కానీ అక్కడ అందరం అశాంతిగా లేము, శాంతిగానే ఉన్నాం. దేహానికి సంబంధించిన స్మృతి లేనప్పుడు, దేహానికి సంబంధించిన స్పృహ లేనప్పుడు, దేహానికి సంబంధించిన ఎరుక లేనప్పుడు మనం శాంతిగానే ఉన్నాం కానీ అశాంతిగా లేము, సుఖంగానే ఉన్నాం కానీ దుఃఖంగా లేము. కానీ దేహం లేకపోతే, దేహం మరణిస్తే, మన చేత చూడబడే దేహం మరణిస్తే మనకు దుఃఖం వచ్చేస్తామని మనం అనుకుంటున్నాం. దుఃఖం ఏమి రాదు, ఉన్నది ఒక్కటే, ఉన్నది రెండు కాదు, ఉన్నది ఒక్కటే. అది తెలుసుకో, అది తెలుసుకుంటే ఇంకా మీకు తెలుసుకోవలసింది ఏమీ లేదు అన్నాడు రమణ మహర్షి. ఇంకేం కావాలి మీరు ఊరికే లోకం గొడవలు నొల్లుకోవటం వల్ల ఏం ప్రయోజనం లేదు. మీ మనస్సు ఎంత నిజమో, మీ దేహం ఎంత నిజమో, ఈ లోకం ఎంత నిజమో, ఆ గొడవలు కూడా అంతే నిజం. ఏమీ స్వప్న సమానమే, ఉన్నది అదే, ఉన్నది ఒక్కటే. అది ఎవరు అనుకుంటున్నాయేమో అది ఎన్నువు, అది నీవు అన్న సంగతి నీకు తెలియటం లేదు. దాన్ని తెలుసుకో, నువ్వు సుఖి అవుతావు. ఇంకా పునర్జన్మలు ఒక రావక్కర్లేదు, నువ్వు మళ్ళీ శరీర శవాలను నువ్వు మూయక్కర్లేదు. నువ్వు పొందవలసిన గమ్యం అదే. ఆ జ్ఞానం కనుక నీకు కలగనంత కాలం ఆత్మశాంతి, ఆత్మశాంతి అలౌకిక శాంతి, అభౌతిక శాంతి నీకు కలగనంత కాలం ఈ చక్రాల మీద, ఆ యంత్రాల మీద, ఆ తంత్రాల మీద, ఈ మంత్రాల మీద నువ్వు ఆకర్షించబడుతూనే ఉంటావు. ఏది కనిపిస్తే అదే నిజమైన దానాన్ని కల పరిగెడుతూనే ఉంటావు. నేనెవరినో నాకు తెలియనప్పుడు ఎవరో ఏదైనా కబుర్లు చెబుతూ దాని మీద నాకు ఆకర్షణ కలుగుతాను. జ్ఞానికి ప్రపంచంలో దేని మీద అట్రాక్షన్ లేదు. మహర్షి గారి దగ్గరికి వచ్చి ఒక స్వాముల వారు వచ్చి ఏమని చెప్పారంటే, మీకు మంత్రం ఇస్తాను, మీరు మంత్రం లేదు, మీకు మీరు మంత్రం ఏది చేసుకోవటం లేదు, మీరు మీకు మంత్రం ఇస్తాను అది చేసుకోండి అని చెప్పారు. వాళ్ళు భగవాన్ ఏమన్నారంటే, అంటే మీరు మంత్రం ఇస్తారనుకోండి నాకు, ఆ మంత్రం నేను చెయ్యాలి కదా, మంత్రం చేసి అలవాటు నాకు లేదు, అలవాటు ఉంటే మీరు చెప్పొచ్చు, నాకు అలవాటు లేని దానికి మీరు చెప్పిన ప్రయోజనం లేదు. అంటే మంత్రాలు చేసి వాళ్ళు చాలామంది ఉన్నారు, మంత్రాలు చేసి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎవరినొకరు మీరు వెతుక్కోండి, వెతుక్కుని వాడికి మంత్రం ఏముంది వాడు చేసుకుంటూ కూర్చుంటాడు అన్నారు. అంటే తానెవడో తాను తెలిసినప్పుడు ప్రపంచంలో మంత్రాలకు కానీ, తంత్రాలకు కానీ, యంత్రాలకు కానీ, ఈ లౌకికమైన మాటలకు కానీ, ఈ కర్మఫలం ఏదో చెప్పి ఏదో ఆశలు చూపించి మోహం పెట్టావు, ఏ మోహానికి కానీ ఆశలకు కానీ జ్ఞాని లొంగడు. ఇంకా మన మంత్రం అనేది మంచిదే, చేసుకునే వాళ్ళకి మంచిదే, ఆ మంత్రం అనేది మనస్సు ఎంత నిజమో మంత్రం అంతే నిజం. భాగవతంలో ఏమని చెప్పాడంటే, నీకు మంత్రం చేసుకోవాలంటే చేసుకో, మంచిదే. నీ మనసులో ఏమైనా దోషాలు ఉంటే ఆ మంత్రం వల్ల బయటకు వచ్చేస్తాయి. భగవంతు మంత్రం అంటే భగవంతుడి యొక్క నామం. అంటే నీకు మనసులో దోషాలు ఉన్నప్పుడు మంత్రం చెయ్యాలి, మనసులో నీకు దోషాలు లేనప్పుడు మంత్రంతో పని లేదు. నాకు భగవంతుడి పట్ల గౌరవం ఉంటే అది భక్తి అంటారు, భగవంతుడి పట్ల నాకు ఇష్టం ఉంటే అది భక్తి అంటారు, భగవంతుడి పట్ల నాకు ప్రేమ ఉంటే అది భక్తి అంటారు, నాకు మానసికమైన అనుబంధం, మానసికమైన సంబంధం, ఒక మెంటల్ కాంటాక్ట్ దేవునితో ఉండాలి, వాణ్ణి భక్తుడని పిలుస్తారు. దారిపోయేవాడు ప్రతివాడు భక్తుడని కాదు. నీ శరీరం ఎక్కడ ఉంది, కాశీలో ఉందా, జిన్నూరులో ఉందా, రామేశ్వరంలో ఉన్నదా అని కాదు, నీ శరీరం ఎక్కడుందన్నదా కాదు, నీకు మనస్సు, నీ మానసిక అనుబంధం ఈశ్వరుడి మీద కనుకుంటే అది భక్తి. అది అంటే ఒక విధమైన సంబంధం ఉండాలి, మానసికమైన సంబంధం ఉండాలి. ఆ మానసికమైన సంబంధం కనుక నీకు ఏర్పడితే దాన్ని భక్తి అని పిలుస్తారు. భక్తి ఎలా కలుగుతుందంటే శ్రద్ధ వల్ల కలుగుతుంది, ఉన్న శరణాగతి వల్ల మనస్సు పూర్ణంగా అణిగిపోతుంది. అంటే మనస్సు కనుక అణిగిపోతే మనకి ఇంకా పునర్జన్మలు రావు, మనం శవాలను మొయ్యక్కర్లేదు. ఇది మీకు అర్థమవుతుంది. పాత శరీరాలు పోతూ ఉంటాయి, కొత్త శరీరాలు వస్తూ ఉంటాయి, అవి ముఖ్యం కాదు. మీ కాలాన్ని మీరు పాడు చేసుకోవద్దు. శరీరం ఉండగానే మనం పొందవలసింది ఏదో పొందాలి. శరీరం పడిపోయిన తర్వాత మనకు పొందటానికి అవకాశాలు లేవు. ఈ జీవుడు ఎక్కడికో ప్రయాణం చేస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, మళ్ళీ శరీరంలోకి వస్తేనే కానీ నీకు సాధన చేసుకోవడానికి అవకాశం లేదు. అంటే మిమ్మల్ని అందరినీ సవీనముగా, సగౌరంగా, సుస్పష్టంగా నేను మనవి చేసుకునేది ఏంటంటే, మీ కాలాన్ని ఎవరో మీరు పాడు చేసుకోవద్దు, ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దు. అంటే దేహం పడిపోయిన తర్వాత ఇంకా మనం చేసేది ఏమి లేదు. దేహం ఉండగా ఆధ్యాత్మిక స్టేటస్, స్పిరిచువల్ స్టేటస్ అంటే ఆధ్యాత్మిక స్థితి ఎంతవరకు మనం పొందగలిగామో అంతవరకే ఉంటుంది. కానీ మరణానంతరం మనం సాధన చేయడానికి అవకాశం లేదు. ఈ మనస్సు ఏం చేస్తుందంటే ఎక్కడ ఉంటుంది? బయటకు వస్తూ ఉంటుంది. మనస్సు బాహ్యముఖానికి విజృంభించి వెళుతూ ఉంటే ఇదే అహంకారం కింద తయారవుతుంది. మనస్సు అంతర్ముఖానికి వెళుతూ ఉంటే, హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తుంటే ఇదే ఆత్మ అయిపోతుంది అన్నారు. ఈ కలియుగంలో, ఈ మోడర్న్ డేస్లో, ఇక రమణ మహర్షి గారు తపస్సు అంటే ఏమని చెప్పారంటే, ఎంత చక్కగా చెప్పారంటే, పుస్తకాలు చదవడం తపస్సు అని చెప్పలేదు. నీకు అర్థమవుతుంది? పూజ చేయటం తపస్సు అని చెప్పలేదు. పూజ చేయకూడదని కాదు, మంత్రం చేయటం తపస్సు అని చెప్పలేదు. ఏది తపస్సు అంటే, నేను అనే తలంపు యొక్క మూలాన్ని వెతకటమే, అహంకారం యొక్క మూలాన్ని అన్వేషించటమే తపస్సు. ఆ మూలాన్ని కనుక నువ్వు వెతికితే, ఆ మూలాన్ని నువ్వు అన్వేషించి వెతికి వెతికి ఆ మూలంలోకి, మనస్సు యొక్క మూలంలోకి నువ్వు వెళ్ళగలిగితే మనస్సు అణిగిపోతుంది. అణిగిపోయి మనస్సు మూలంలో ఉన్న చైతన్యం నీకు నీకు నేనుగా వ్యక్తం అవుతుంది. ఇప్పుడు ఏదైతే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో దేహానికి పరిమితమైంది. అప్పుడు ఆ నిజమైన నేను ఎప్పుడైతే వ్యక్తమైందో, నీ దేహానికి కానీ, నీ మనస్సుకు కానీ, నీ ఇంద్రియాలకు కానీ అది పరిమితమైంది కాదు, అది అఖండమైన నేను. నేను అనే తలంపుకి గదబుద్ధి ఉంది, వేరు బుద్ధి ఉంది. కానీ ఆ నిజమైన నేనికి వేరు బుద్ధి లేదు, గదబుద్ధి లేదు. మన దేహబుద్ధి, మన స్వార్థ బుద్ధే వల్ల మన భగవంతుడికి దూరం ఉంచడం. ఎంత దూరం అయిపోతున్నాం అంటే, భగవంతుడు అసలు భగవంతుడే లేడని మనకు అనిపిస్తాను. అంటే మన స్వార్థం ఎంత దూరం వెళ్ళిపోయిందంటే, అసలు భగవంతుని తెలుసుకోవటం, తెలుసుకోకపోవటం వదిలేయండి, అసలు భగవంతుడే లేడని చెప్పే వరకు మనం వెళ్ళిపోతున్నాం. ఇంచేత మన స్వార్థం ఈ ఇండివిజువల్ అయ్యి, ఈ పర్సనల్ అయ్యి, ఈ బాడీ బౌండ్ అయ్యి అంత దూరం, ఈ భేదం, ఈ భేద బుద్ధి భగవంతుడికి అంత దూరంగా మనని తీసుకుపోతాను. నీకు దేవుడు తెలియకపోయినా మనసు తెలుస్తుంది, నీకు మనస్సు తెలుస్తుంది. నీ మనస్సు యొక్క మూలాన్ని వెతకటమే తపస్సు యొక్క ప్రయోజనం. నీ మనస్సు యొక్క మూలంలోనే దేవుడు ఉన్నాడు, నీ మనస్సు యొక్క మూలంలోనే చైతన్యం ఉంది, నీ మనస్సు యొక్క మూలంలోనే సత్యజ్ఞానం ఉంది. మిథ్యాజ్ఞానం కాదు అది, అది సత్యజ్ఞానం ఉంది, మిథ్యాజ్ఞానం కాదు. ఏది విద్య అని ప్రహ్లాదుని వాళ్ళు గురువులు అడిగారు. అడిగితే హరియందు భక్తి కలిగి ఉండటమే విద్య అయ్యా అన్నాడు. నేను చదువుకున్న చదువు వల్ల భగవంతుడి మీద నాకు భక్తి కలగాలి, భగవంతుడితోటి మనకు అనుసంధానం కలగజేసేది, భగవంతుడిలో మన ఐక్యం చేసేది నిజమైన విద్య. భగవంతుడు రోజు భూమి మీదకి ఏమొస్తాడు, ఆ భక్తుల రూపంలో, జ్ఞానుల రూపంలో మనకు భగవంతుడు దర్శనమిస్తూ ఉంటాడు. అనేక మంది జ్ఞానులు ఉంటారు లోకంలో, అనేక మంది పూజ్యులు ఉంటారు, అనేక మంది పరమభక్తులు ఉంటారు. వాళ్ళ ద్వారా అంటే మసిలేని అద్దంలో, దుమ్ములేని అద్దంలో మన ముఖం ఎంత బాగా కనిపిస్తుందో, అదేవిధంగా ఆ భక్తులలో అంటే ఆ సత్వగుణం వాళ్ళు, వాళ్ళ ద్వారా భగవంతుడు మనకు కనిపిస్తూ ఉంటారు. ఒక్కొక్కడ ముఖం చూస్తుంటే మనకి ఏమనిపిస్తుందంటే, వాడికి చేతులు ఎత్తి నమస్కరించాలనిపిస్తుంది. మనకు నమస్కరించకూడదని అనుకున్న వాడు సరిగ్గా ముఖం చూసేటప్పటికి మనకు నమస్కరించాలనిపిస్తుంది. నీకు అర్థమవుతుంది? ఎవరు ఎవరు సమక్షంలో కూర్చుంటే నీ ప్రయత్నం లేకుండా, నీ సాధన లేకుండా, నీ తపస్సు లేకుండా, జ్ఞానం వైపుకి, శాంతి వైపుకి నీ మనస్సు మళ్లించబడుతుందో వాడు నీ గురువు అన్నారు. రాగద్వేషాలు చాలా క్రూరంగా ఉంటాయి. మనం సాధన చేసుకుంది వాటి పౌరుషం మనం ఒక చూపిస్తూ ఉంటాయి. ఏమో నీకు అర్థమవుతుందే? అంటే రమణ మహర్షి గారు ఏమన్నారంటే, నువ్వు ఏది పోగొట్టుకోవాలనుకుంటున్నావు వాటి వంక చూడకు, ఏది నువ్వు అవుదాం అనుకుంటున్నావు దాని వంక చూడు అన్నారు. రమణ మహర్షి గారు చెప్పిన విద్య ఏమిటంటే, నువ్వు ఏదైతే పోగొట్టుకోవాలనుకుంటున్నావు వాటి వంక చూడకు. ఏం చేద్దంటే నాకు రాగం పోవాలి, ద్వేషం పోవాలి, అవి కూడా తలంపులే, అవి కూడా తలంపులు. ఆ తలంపులకి ప్రాణం ఎవరిస్తున్నారు? నువ్వే ఇస్తున్నావు. ఈ నేనే మొదటి తలంపు, వాటికి ప్రాణం పోస్తాంది. ఏం టీచింగ్ వచ్చి, వండర్ఫుల్ టీచింగ్, బ్యూటిఫుల్ టీచింగ్. నమ్మకాలతోటి, విశ్వాసాలతోటి పని లేదు. ఇట్ ఈజ్ ప్యూర్ సైన్స్, ఇట్ ఈజ్ పర్ఫెక్ట్ సైన్స్. రాగద్వేషాలకి ఏ నేనైతే ప్రాణం పోస్తుందో ఆ నేనే భగవంతుడికి అర్పించు. 18వ అధ్యాయంలో స్వామివారు ఏం చెప్తారంటే, మాం ఏకం శరణం వ్రజ, నన్ను ఒక్కనే పరమాత్మనైనటువంటి, పరమేశ్వరునైనటువంటి, అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నటువంటి, సర్వేశ్వరునైనటువంటి, సర్వజ్ఞుడైనటువంటి నన్ను ఒక్కనే శరణ వేడుకో, నీ మనస్సు నశించి తీరుతుంది. అంటే విశ్వాసం, ఆ లివింగ్ ఫెయిత్, సజీవమైనటువంటి విశ్వాసం. ఆ భగవంతుడితోటి కనుక మనకు అనుబంధం కనుక ఉంటే, ఈ రాగద్వేషాలకు ప్రాణం పోసే నేను కనుక భగవంతుడికి అర్పిస్తే, ఆ రాగద్వేషాలు వాటంతటా ఎండిపోయి రాలిపోతాయి. రమణ మహర్షి జ్ఞాన గురువు, మహా గురువు, జ్ఞాన పూర్ణుడు. మానవ జాతి అంతా కూడా ఏ వస్తువునైతే తెలుసుకోవడానికి ప్రయాణం చేస్తుందో, ఆయన 16వ సంవత్సరంలో మరణానుభవం ద్వారా ఆ వస్తువు అయ్యి కూర్చున్నాడు. ఆయనకి పొందవలసిందంటూ లేదు, తెలుసుకోవలసిందంటూ ఏమి లేదు. రమణ మహర్షి గారు కూడా చెప్పారు, మోక్షం మోక్షం అంటే ఎవరు అనుకోకు, నీ న్యాచురల్ స్టేటే, నీ నార్మల్ స్టేటే మోక్షం అని. నువ్వు నీ శరీరం మరణించిన తర్వాత ఏ నేననైతే నువ్వు వైకుంఠానికి తీసుకెళ్దాం అనుకుంటున్నావో, నీ శరీరం మరణించిన తర్వాత ఏ నేననైతే నువ్వు స్వర్గానికి తీసుకెళ్దాం అనుకుంటున్నావో, ఆ నేనులోంచి విడుదల పొందటమే మోక్షం. జ్ఞాన మార్గంలో ప్రయాణం చెయ్యి, భక్తి మార్గంలో ప్రయాణం చెయ్యి, ఎన్ని మార్గాల్లో ప్రయాణం చేసినప్పటికీ, నీకు ఇష్టమైన మార్గంలో ప్రయాణం చేసినప్పటికీ, లేకపోతే అన్ని మార్గాలని సమన్వయం చేసుకుని నువ్వు ప్రయాణం చేసినప్పటికీ, నువ్వు పోగొట్టుకోవలసింది దేహగతమైన నేననే. ఈ దేహానికి పరిమితమైన నేనని. అహంకారం ఉంటే నువ్వు ఉన్నావు, అహంకారం ఉంటే నేను ఉన్నాను, అహంకారం ఉంటే ఈ లోకం ఉంది, అహంకారం ఉంటే దేవుడు ఉన్నాడు, అహంకారం ఉంటే పరలోకం ఉంది, అహంకారం ఉంటే చనిపోయిన తర్వాత ప్రయాణం ఉంది, అహంకారం ఉంటే తిరిగి శరీరాల్లో ప్రవేశించడం ఉంది, అహంకారం ఉంటే పుణ్యం ఉంది, అహంకారం ఉంటే పాపం ఉంది, ఎంత ఈ అహంకారమే బేసి ఉంది, అది లేకపోతే ఏది లేదు. అంటే నువ్వు ఉన్నావు, ఉన్నది ఒకటే వస్తువు, ఉన్నది అదే, ఉన్నది ఒకటే, అది రెండు కాదు, అది ఒక్కటే, దాన్ని తెలుసుకో. ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమి మిగలదు, దాన్ని తెలుసుకున్న తర్వాత నువ్వు తెలుసుకోవడానికి ఇంకా నీకేం మిగలదు. అప్పుడు వాడికి మరణం వచ్చినా భేదం ఉండదు. ఆ పూర్వజన్మలో మనం సత్కర్మ ఆచరిస్తే మనకు సరైన మార్గం కనిపిస్తుంది, భగవంతుడు మన ముఖం తిరుగుతుంది, కానీ సత్కర్మ ఆచరించకపోతే, అంటే మనం సద్గుణాలను కనుక ప్రాక్టీస్ చేయకపోతే, మన మనస్సు భగవంతుడి వైపు తిరగదు. చెప్పిన దానికి అర్థం కాదు, చెప్పిన వాడికి అటు ప్రయాణం చేయాలనే బుద్ధి కలగదు. అయితే మంచి మనం ఆచరించాలి, భగవంతుని చెప్పిన మాటలు శ్రద్ధగా శ్రవణం చేయాలి, ఆయన చెప్పిన మాటల పట్ల మనం గౌరవం ఉండాలి అనే బుద్ధి కలగటానికి కూడా మనం పూర్వజన్మల్లో ఎంతో కొంత సత్కర్మ చేసి ఉండాలి. నేను భగవంతుడికి అర్పించుకున్నాను, నేను భగవంతుడికి అర్పించుకున్నాను అని మాటలతో చెప్పడంలో ఏం ప్రయోజనం లేదు. నీ మాటలను చూసి మోసపోయడం తమాయకుడు కాదు, దేవుడు. నువ్వు భగవంతుడికి నిజంగా నువ్వు అర్పించుకున్నావు లేదో ఆయన చూస్తూ ఉంటాడు. నీ హృదయం యొక్క లోయల్లో ఆయన మన కంట్రోల్ ఎక్కడో వైకుంఠంలో లేడు. వైకుంఠంలో ఉన్న మన కంట్రోల్ను మోసం చేయగలం, కానీ మన హృదయంలో ఉన్న మన కంట్రోల్ను మనం మోసం చేయలేము. భగవంతుడు అంతర్యామి, అందరిలోని ఉన్నాడు, ఆ చైతన్యంగా ఉన్నాడు. వాడు దేహాల యొక్క ప్రారంభాన్ని అనుసరించి వాళ్ళని నియమిస్తున్నాడు. వాడు మాటలతో చెప్పకుండా మన మనస్సు కనుక మన మనస్సుకు ఏకాగ్రత వస్తే, మన మనస్సుకు కనుక పవిత్రత వస్తే, మన హృదయంలో ఉన్న దేవుడే మనకు మౌనంతో బోధిస్తూ ఉంటాడు. మనకు ఎప్పుడైతే మనం పవిత్రులు అయ్యామో, మన హృదయంలోని ఈశ్వరుడే మనకు చెబుతూ ఉంటాడు. మీకు అర్థమవుతుంది, కొంతమందికి వాడు హృదయంలోని ఈశ్వరుడు వాడు గురువు. గురువు అన్నా దేవుడన్నా చైతన్యం అన్నా ఆత్మ అన్నా ఒకటే, ఇవన్నీ పర్యాయ పదాలు. అంటే నీకు గురుభక్తి లేకపోతే దైవభక్తి కలగదు. గురువు ఎందు భక్తి అవసరమే, దేవుడు ఎందు నీకు భక్తి అవసరమే. అయితే గురువు ఎందు భక్తి ఎందుకు అవసరమంటే, దేవుడి దగ్గరికి నేను తీసుకెళ్లేది గురువు మాత్రమే. తలంపు లేకుండా మాట రాదు, తలంపు లేకుండా పని చేయం. అంటే తలంపును నియమించుకుంటే మంచి మాటలు వస్తాయి, మంచి పనులు చేస్తూ ఉంటాం. ఇది తలంపును బట్టి. అంటే తలంపుల విషయంలో మనకు వచ్చే తలంపుల విషయంలో, మనం చేసే స్నేహాల విషయంలో, మనకు వచ్చే తలంపుల విషయంలో, మనం చదివే పుస్తకాల విషయంలో మంచి వాతావరణం కనుక ఉంటే, మంచి నైబర్స్ కనుక ఉంటే, ఈ ఆధ్యాత్మిక పురోగతికి వాళ్ళు సహకరిస్తారు. యేసుక్రీస్తు మాట చెప్పాడు, నీ క్షేమం కోరేవాడు ఏ దేశంలో ఉన్నా నీ పురుడు వాడితో సమానం అని. ఈ మనస్సును ఎప్పుడైతే భగవంతుడికి అర్పించాలనుకుంటున్నావో మనం, అప్పుడు అర్పించడానికి అది ఇష్టపడదు, అది ఎదురు తిరుగుతూ ఉంటుంది మనకి. ఇదే బాగా అర్థం చేసుకోండి. అంటే హృదయం ఖాళీ అయిన వాడికి కానీ జ్ఞానం కలగదు. మనకి ఈ తలంపులన్నీ సూక్ష్మంగా మన హృదయంలో ఉంటాయి. మన మనస్సులో అనేక గొడవలు మోస్తూ ఉంటాం, మన మనస్సులో అనేక తలంపులు మోస్తూ ఉంటాం. మీకు అర్థమవుతుంది, సంఘటనలు ఎప్పుడు అయిపోయినాయి కానీ మనస్సులో మోస్తూ ఉంటాం. మనకు ప్రాణం పోయేటప్పుడు మీరు ఏ తలంపులైతే ఇష్టంగా అనుకుంటున్నారో, ఏదైతే నిరంతరమో మనసులో మోసుకు తిరుగుతున్నారో, మీకు అర్థమవుతుంది, ఆ మనసులో మోసుకుని తిరిగే మీ ప్రాణ ప్రయాణ టైంలో మీకు సహస్రారణ మెదడులోకి వచ్చి కూర్చుంటుంది. దాన్ని బట్టి మీకు పునర్జన్మ నిర్ణయం అవుతుంది. అంటే తలంపుల విషయంలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి. చాలా మంచి పని చేశారనుకోండి, నేను చాలా మంచి పని చేశాను, మంచి పని చేశాను, మనసులో మీరు ముయ్యకూడదు, అది మర్చిపోవాలి. మంచి పని చేశాను అది మర్చిపోతే మీ మనసు అంతర్ముఖం అవుతుంది. అది మర్చిపోరనుకోండి, మీరు చేసింది మంచి అనుకోండి, దానివల్ల కర్తృత్వ బుద్ధి పెరుగుతూ ఉంటుంది. అంటే నేను చేశాను, నేను కూర్చున్నాను, నేను నుంచున్నాను, అలా చేశాను, ఇలా చేశాను అని నేను ఎక్కువ వాడుతూ ఉంటాం మనం. మన జ్ఞానానికి అడ్డొచ్చేది, భగవంతుని తెలుసుకోవడానికి అడ్డొచ్చేది ఈ నేనే. ఏ నేనులోంచి విడుదల పొందటానికి మనం సాధనలు చేస్తున్నాము, ఆ నేను పెంచుకోవటంలో మనకు జ్ఞానం కలగదు. అహంకారం నశించే వరకు దానికి ఎంత శక్తి ఉందో అంత శక్తి నీ పట్ల చూపిస్తూనే ఉంటుంది. ఆ శక్తిని మీరు తట్టుకోవాలి. అహంకారానికి ఎంత బలం ఉందో దాని బలం అంతా చూపించగానే అది నశించదు. ఇక్కడ ఎవరికైనా కోపం ఉందనుకుందాం, ఈ కోపాన్ని తొలగించుకోవాలని మీరు ప్రయత్నం చేస్తారనుకోండి, నువ్వు నీకు ఇంతకాలం ఈ నీ జన్మల నుంచి నేను నీది కూడా వస్తున్నానా, ఇవాళ నీకు అక్కర్లేదు నేను అంచెల్ నా శక్తిగా నేను చూపిస్తానంటుంది. మీకు అర్థమవుతుందండి. ఏ గుణాన్నైతే మీరు తొలగించుకోవాలనుకుంటున్నారో ఆ గుణం తాలూకు దాని శక్తి అంతా మీ పట్ల చూపించకుండా బయటికి వెళ్ళదు. అహంకారంతో పోరాడేప్పుడు అహంకారం చేతిలో మనం ఓడిపోవచ్చు, మన చేతిలో అహంకారం ఓడిపోవచ్చు. అంటే అహంకారం ఎవరి చేతిలో అయితే నశించిందో, ఎవరి చేతిలో అయితే పలాయనం చెత్తగించిందో, ఎవరి చేతిలో అయితే ఓడిపోయిందో వాడు జ్ఞానం అవుతాడు, లేకపోతే పామరుడు. మీరు ప్రపంచాన్ని జయించిన వాడు ఋషి అవడం, తన మనస్సును ఎవడైతే జయించుకున్నాడో వాడు ఋషి అవుతాడు. ఇది బాగా అర్థం చేసుకోండి. ప్రపంచాన్ని జయించిన వాడు ఋషి అవడు, ప్రపంచాన్ని జయించిన వాడు యోగవుడు. ఎవడైతే తన తాను నియమించుకున్నాడో, ఎవడైతే తన మనస్సును తన అదుపులో పెట్టుకున్నాడో, ఎవడైతే తన మనస్సును తన స్వాధీనంలో తెచ్చుకున్నాడో, ఎవడైతే తన మనోమోదాన్ని ఎవడైతే తను దర్శించాడో, ఆ దర్శించిన వాడు ఋషి. రమణ మహర్షి గారు ఏమని చెప్పారంటే, నువ్వు డైరెక్ట్ గా వాటిని ఫేస్ చేయడం కష్టం, ఆ గుణాలను ఫేస్ చేయటం చాలా కష్టం. అంటే నువ్వు భగవంతుని నిరంతరం స్మరించుకో, ఆవి వినేసిన తర్వాత దోణి ఏం చేస్తున్నావు నాలుగు తోటి అని నాగుతుంది. అదేవిధంగా మనం నిరంతరం భగవంతుని ప్రేమిస్తుంటే, భగవంతుడికి ఇష్టమైన పనులు చేస్తుంటే, భగవంతుడు చెప్పిన మాటలే నువ్వు ఇతరులకు చెబుతూ వాళ్ళకు బోధిస్తూ ఉంటే, నీ మనస్సును భగవంతుని చుట్టూరు చెప్పుతుంటే, కూర్చున్నా నుంచున్నా నడుస్తున్నా తింటున్నా తిరుగుతున్నా ఆ భగవంతుడినే కనుక స్మరిస్తూ ఉంటే, అయ్యో వీళ్ళు నా కోసమే జీవిస్తున్నారని నువ్వనుకోవటం కాదు భగవంతుడు అనుకుంటే, ఆ పుట్టిన దోణిని ఏ విధంగా అయితే ఆవు నాలుగు దాని మాయని నాకేస్తుందో, అలాగే భగవంతుడు మీ కామక్రోధాలను నాకేస్తాడు. మనకు కూడా భౌతికమైనది ఏది రాదు. గౌతమ బుద్ధుడు మాట చెప్పాడు, నా శరీరమే నా కూడా రానప్పుడు నా శరీరం తోడు సంపాదించిన వస్తువులు నాకు కూడా ఎలా వస్తాయి? మీరు జ్ఞాపకం పెట్టుకోండి, స్వామి శివానంద అన్నాడు ఈ మాట, స్విమ్ లైక్ ఎ ఫిష్ అగైన్స్ట్ ద మెంటల్ కరెంట్. అంటే ఏ విధంగా అయితే నీటి ప్రవాహానికి వ్యతిరేకంగా చేప ఎదుగుతుందో, అదేవిధంగా మనో ప్రవాహానికి ఎదురేతడం నేర్చుకో. చేప ఏం చేస్తుందంటే నీటికి వాలికి ఈదదు, నీటికి ఎదురు ఈదుతూ ఉంటుంది. అదేవిధంగా నీ మనస్సు యొక్క ప్రవాహానికి ఎదురు ఈదు, ఎదురు ఈదితే నీ మనోమూలానికి నువ్వు వెళ్ళిపోతావు. నీ మనస్సు ఎటుగంత ఏమంటే అటు గంతేకు. కొంతమంది అంటూ ఉంటారు వాడిని కడిగేసామండి వీళ్ళు చూసేసామని, అవన్నీ అహంకారం చేస్తాడు. కడిగేయటం ఏంటి మీకు అర్థమవుతుంది? వాడికి అవన్నీ అహంకారం యొక్క చేస్తాం. అంటే ఒకటి మీరు జ్ఞాపకం ఉంచుకోండి, అనుకరణ ఉన్న వాళ్ళకి, పిరికి వాళ్ళకి, బద్ధకస్తులకి జ్ఞానం కలగదు. సొంత ఆలోచన ముఖ్యం. మీకు సొంత ఆలోచన ఉంటే ఎప్పుడైనా పొరపాటు చేసినా పొరపాటులో నుంచి మీరు విడుదల పొందుతారు. భగవంతుడు ఏదైనా ఒక మాట చెబితే ఈ మాట మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎందుకు దేవుడు ఎందుకు చెప్పాడు మనకి ఈ మాట, మన క్షేమం కోసం చెప్పాడు కదా, మన శ్రేయస్సు కోసం చెప్పాడు కదా, మన పర్ఫెక్షన్ అందుకోవడం కోసం ఈ మాట చెప్పాడు కదా, ఆ మాట ఎందుకు గౌరవించి, భగవంతుడి ఎందుకు మాట ఎందుకు గౌరవించి ఆ మాటను మనం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు చెప్పిన పని మనం చేస్తుంటే దేవుళ్ళు ఐక్యం అవుతాం. మనం ఏం చేస్తామంటే దేవుడు చెప్పిన పని మనం చేయి, మన అహంకారం ఎటు చెబుతాడు చేస్తాం. మనకు దేవుడు అంటే ఇష్టం ఉండదు, సైతాన్ అంటే బాగా ఇష్టమే. అది అసలు ముందు మన మీద మనకు విశ్వాసం ఉండాలి. మన మీద మనకు విశ్వాసం లేదనుకోండి, మన మీద మనకు విశ్వాసం లేకపోతే అజ్ఞానంతో పోరాడలేము. అజ్ఞానంతో పోరాడకపోతే మనకు అజ్ఞానాన్ని తొలగించలేము, జ్ఞానాన్ని సంపాదించలేము. మనం చేయవలసింది అజ్ఞానాన్ని తొలగించుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అయితే ఆత్మవిశ్వాసం మనకు లేదనుకోండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కనుక మనకి లేదనుకోండి, అజ్ఞానంతో పోరాడడం, జ్ఞానాన్ని సంపాదించడం, శాంతిని సంపాదించడం మనం ఎవరో మనం తెలుసుకోలేము. మనం ఎవరో మనం ఎంతకాలం అయితే మనకు తెలియదు, అంతకాలం మనకి శాంతి లేదు, సుఖం లేదు, మోక్షం లేదు, నిర్వాణ స్థితి లేదు. వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ పక్కన కూర్చోవచ్చు, ప్రైమ్ మినిస్టర్ దగ్గర కూర్చుని డిన్నర్ భోజనం చేయొచ్చు. బహు భేదవాడు పూరిస్ట్ అది పూర్ ఆడి పక్కన కూర్చుని రేపు భోజనం చేయొచ్చు. అది మాయే, ఇది మాయే. నెవర్ షో ఆశ్చర్యం అట్ ఎనీథింగ్. ఇది నేర్చుకో జీవితంలో. ఇవాళ నువ్వు ఎక్కడో సింహాసనం మీద కూర్చోవచ్చు, ఈ రోజున రేపు ఎక్కడో హాట్లో గుడిసెలో కూర్చోవచ్చు. ఇదంతా మాయ. ఆ దేహ ప్రారంభాన్ని బట్టి నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటా ఉంటుంది దేహం. దీన్ని చూసి నువ్వు ఆశ్చర్యపోకు, దీన్ని చూసి నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకు. నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావో, ఏ పని మీద వచ్చావో ఆ పని మీద నీ మనసును నిలబెట్టు. ఏ జ్ఞాన సంపార్జన కోసం ఎర్త్ మీదకి, ప్లానెట్ మీదకి నువ్వు వచ్చావు దాన్ని మర్చిపోకు. ఇది బాగా జ్ఞాపకించుకోండి. ఇది మీకు ఇష్టం ఉన్నా, మీకు ఇష్టం లేకపోయినా, మీ అండర్స్టాండింగ్ కి అందినా అందకపోయినా, ఇది మేకే ట్రూత్. మీ బుర్రకు అందిన విషయాలన్నీ నిజాలని, మీకు అందని విషయాలన్నీ నిజం కాదని మీరు అనుకోవద్దు. మనకు తెలియని విషయాలు ప్రకృతిలో అనేక ఉన్నాయి. ఇది మటుకి సీక్రెట్. అంటే మీకు ఇప్పుడు ఈ విషయం అందిన అందకపోయినా, రాబోయే జన్మలైనా మీకు ఎప్పుడు నీ స్మృతిలోకి ఈ మాట మంచి మాటలు వింటే ఎప్పుడైనా మాకు అర్థం కాకపోయినా ఆ స్మృతిలో ఉండటం మంచిది. మనం చిన్నప్పుడు పద్యాలు చదువుకుంటాం, ఒకటో తరగతిలో రెండో తరగతిలో వ్యామా చెప్పిన పద్యాలు అవి చదువుకున్నాం. అప్పుడు ఆ పద్యాల అర్థాలు మనకు తెలియదు, ఏదో బడిలో పరీక్ష కోసం చదువుకున్నాం, ఆ పద్యాలు ఇప్పుడు ఎప్పుడైనా జ్ఞాపకం వస్తుంటే దాని అర్థం ఇంకా బాగా మనకు తెలుస్తుంది. ఏదైనా ఒక మంచి మాట మీరు విన్నప్పుడు ఇప్పుడు వెంటనే నీకు అర్థం కాకపోయినా రాబోయే జన్మలైనా మీకు తెలుస్తూ ఉంటాయి ఈ మంచి మాటల యొక్క విలువ. అంటే ఏమిటంటే, ఏదైతే చైతన్యమో, ఏదైతే దేవుడో, ఏదైతే ఆత్మో, ఏమండి దాని మీద మన ప్రేమ కాకుండా ప్రకృతి విషయాల మీద కనుక మనకు ప్రేమ ఉంటే ఈ చైతన్యాన్ని విడిచిపెట్టి ఎంత దూరం వెళ్ళిపోయిందో, ఎంత దూరం మనం వెళ్ళిపోయామో నీకు అర్థమవుతుంది. అంటే నిజము కానిదాన్ని మీరు ప్రేమించినా మీరు ప్రేమిస్తున్నారని అది నిజం అవ్వదు. దేవుడు కానిదాన్ని మీరు ప్రేమిస్తే దేవుడు అవ్వదు. చైతన్యం కానిదాన్ని మీరు ప్రేమిస్తే అది చైతన్యం అవ్వదు. చైతన్యం నుండి మీ హృదయ స్థానంలో ఉండి ఎంత దూరం అయితే మీరు వెళ్ళిపోయారో అంత దూరం మళ్ళీ వెనక్కి వస్తేనే కానీ మనకు నిజం తెలియదు, మోక్షం రాదు. ఈ ఒక్కటే మీరు జ్ఞాపకం ఉంచుకోండి. అంటే ఆత్మ కానిదాని మీద నేను అనురాగం పెట్టుకుంటాననుకోండి, అనురాగం పెట్టుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాను అనుకోండి, మళ్ళీ అంత దూరం వెనక్కి వస్తేనే కానీ నాకు చైతన్య అనుభవం కలదు. మన స్వరూపంలోంచి మనం ఎంత దూరం అయితే వెళ్ళిపోయామో, అనురాగం పెట్టుకుని రాగం పెట్టుకుని ఎంత దూరం అయితే మనం వెళ్ళిపోయాము, అంత దూరం మళ్ళీ వెనక్కి వస్తేనే కానీ ఈ హృదయ గుహలో మనం ప్రవేశించలేము. రమణ మహర్షి గారు అన్నారు, గుహలన్నీ లోకంలోనూ ఉన్నాయి, హిమాలయ పర్వతాల్లో ఉన్న గుహలు, అరుణాచలం కొండలో ఉన్న గుహలు, కాశీలో ఉన్న గుహలు, రామేశ్వరంలో ఉన్న గుహలు, ఈ గుహలన్నీ ప్రకృతిలోనూ ఉన్నాయి. ప్రకృతితో సంబంధం లేని గుహ ఒకటి ఉంది, అది హృదయ గుహ. అక్కడ దేవుడు ఉన్నాడు. అది ఎక్కడున్నాడు? అక్కడ దేవుడు ఉన్నాడు, హృదయ గుహలో ఉన్నాడు. అంటే ఇప్పుడు నీ మెదడులో నువ్వు ఎలా ఉంటున్నావో, నీ మనస్సులో నువ్వు ఎలా ఉంటున్నావో, నీ అహంకారంలో నువ్వు ఎలా ఉంటున్నావో, అలా నువ్వు హృదయ గుహలో నువ్వు ఉండగలిగితే దేవుడు నీకు వ్యక్తం అవుతాడు. రమణ మహర్షి గారు చెప్పిన సూత్రం అది, నీ హృదయంలో ఉండటం నేర్చుకుంటే నువ్వు ఉద్రేకపడకుండా, ఆవేశపడకుండా, కర్తృత్వ బుద్ధి లేకుండా నీ హృదయంలో ఉండటం కనుక నువ్వు నేర్చుకుంటే, హృదయంలో జీవించడం కనుక నువ్వు నేర్చుకుంటే, హృదయ గుహలో ఉండటం కనుక నువ్వు నేర్చుకుంటే, నీకందరికీ చేత కాదని ఆయన చెప్పటం లేదు, నీకు చేతనైతే సరే సరే చేతకనాలో ఉంటే నేర్చుకోమని. మీ హృదయ గుహలో మీరు ఉంటే సరే సరే, ఒకవేళ ఉండటం లేదనుకోండి, ఉండకపోతే నేర్చుకోండి, మీకు చేతనైతే సరే సరే చేత కాకపోతే నేర్చుకోండి అని చెబుతున్నారు. అది మీ హృదయ గుహలో కనుక మీరు కనుక ఉండగలిగితే ఏ పని ఎప్పుడు జరగాలో అది సక్రమంగా జరిగిపోతూ ఉంటుందని చెప్పారు. ఈశ్వరుని ఆజ్ఞ అది. పని చెయ్యాలి, వెయిట్ చేయాలి, రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి, వర్క్ చేయాలి. ఆ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే రెండు లాభాలు ఉన్నాయి. రావాల్సిన రిజల్ట్ వచ్చేస్తుంది, మైండ్ ప్యూరిఫై అయిపోతుంది. నువ్వు కర్మఫలాన్ని విడిచిపెట్టు కానీ కర్మను విడిచిపెట్టొద్దు అన్నాడు గీతలో. నువ్వు కర్మఫలాన్ని త్యాగం చెయ్యి కానీ కర్మను త్యాగం చేయకు. నీకు అర్థమవుతుంది, కర్మఫలాన్ని త్యాగం చేస్తే, కర్మ చేసి దానివల్ల వచ్చిన ఫలాన్ని కనుక అర్థం చేస్తే నీకు ఈ లోకంలో జీవితం కూడా బాగా జరుగుతుంది, పరలోకం కూడా నీకు అందుబాటులోకి వస్తుంది. పరలోకం అంటే స్వర్గరాజ్యం. అది నీకు అర్థమవుతుంది. అంటే నువ్వు కర్మని త్యాగం చేయొద్దు, ఏ కర్మఫలాన్ని త్యాగం చెయ్యి. కర్మఫలాన్ని త్యాగం చేయటం నీ మనస్సు శుద్ధి అవుతుంది, నీ మనస్సు శుద్ధి అవుతుంది. ఏదో చేయటం వల్ల నీకు మోక్షం రాదు. ఒక చెరువును తవ్వించటం వల్ల, ఒక రేవుని కట్టించటం వల్ల నీకు అర్థమవుతుంది, ఏదో ఒక బిల్డింగ్ని కట్టించటం వల్ల, ఏదో పని చేయటం వల్ల నీకు మోక్షం రాదు. పని వల్ల మోక్షం రాదు, మంచి పనులు చేయటం వల్ల నీకు మోక్షం రాదు. మంచి పనులు చేయటం వల్ల నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే నీకు చిత్తం శుద్ధి అయిందో, ఆ శుద్ధి చేయబడినటువంటి చిత్తం, సంస్కరింపబడినటువంటి చిత్తం, దాని మూలంలోకి అది వెళ్ళి ఆ హృదయ గుహలో రాలిపోతుంది, పడిపోతుంది. నిష్కామకర్మ చేయటం వల్ల నీ మనస్సు అంతర్ముఖం అవుతుంది, కామ్యకర్మలు చేయటం వల్ల బాహ్యముఖం అవుతుంది. అని నువ్వు కామ్యకర్మలు చేస్తుంటే నీ మనస్సు అహంకారంలో విజృంభిస్తూ ఉంటుంది. నిష్కామకర్మ చేస్తుంటే నీ మనస్సు లోయల్లోకి, హృదయం యొక్క లోయల్లోకి వెళ్ళి దానంతా దీనికి రాలిపోతుంది. ఎప్పుడైతే దాని మూలంలోకి వెళ్ళేది పడిపోయిందో, పరమేశ్వరుడే ఈ సృష్టి అంతా ఏ వస్తువు అయితే వ్యాపించి ఉందో. భగవంతుడు అంటే ఎవడు, ఎవడు చెప్పండి, దేవుడు అంటే ఎవడు? ఈ సృష్టి, ఈ పంచభూతాలు, ఈ సృష్టి మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచం లేనప్పుడు ఏ వస్తువు అయితే ఉందో అది దేవుడు. మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఈ పంచభూతాలు, ఈ సూర్యుడు, చంద్రుడు, ఈ ప్లానెట్, ఈ గోళాలు, ఇవన్నీ లేనప్పుడు, ఈ సృష్టి ఏమీ లేనప్పుడు ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువు దేవుడు. ఆవిడెక్కడున్నాడు? మన హృదయంలోనే ఉన్నాడు. ఆడు అంతటా ఉన్నాడు, మన హృదయంలోనే, మన హృదయంలోనే ఉన్నాడు. మన హృదయంలో ఉన్న ఆ దేవుణ్ణి ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో, అంతటా ఉన్న వస్తువు, ఈ హృదయంలో ఉన్న వస్తువు ఒక్కటైన సంగతి నీకు తెలుస్తుంది. ఇది వేరు, అది వేరు కాదు. నీ హృదయంలో ఉన్న పరమేశ్వరుని ఎప్పుడైతే తెలుసుకున్నావో, వీడే అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నవాడే వీడే ఉన్నాడు, వాడు వీడు వేరు కాదు, ఉన్నది ఒకటే అన్న సంగతి నీకు, నీ హృదయంలో ఉన్న సత్యం నీకు అనుభవంలోకి వచ్చాక తెలుస్తుంది. అంటే ఆ హృదయంలో ఉన్న సత్యం మనకు అనుభవంలోకి వచ్చే వరకు మనకు ఫిరడం లేదు. స్వేచ్ఛలేదు. అంటే మన హృదయంలో ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువు మనకు అనుభవంలోకి తెచ్చుకునే వరకు మనకు స్వేచ్ఛ లేదు, శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు. మీరు భగవంతుని ప్రేమించాలనుకోండి అనుకోండి, ప్రపంచంలో ఏదో ఒక రూపం మీదో నామం మీదో ఏదో ఒక వస్తువు మీద ప్రేమిస్తున్నారనుకోండి, మీకు అర్థమవుతుంది? ఆ వస్తువుని ప్రేమించుకుంటూ మీరు వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఏమంటే మళ్ళీ వెనక్కి వస్తేనే కానీ మీకు జ్ఞానం కలదు. ఒక భక్తుడు ఏమని వచ్చాడు భగవాన్ని, నాకు గురువు దొరకలేదు అన్నాడు. అంటే భగవాన్ ఏమన్నారంటే, ప్రపంచంలోకి వచ్చిన ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా రెండు పనులు చేయాలి, ఒక పని నీకు పూర్తి అయిపోయింది అన్నాడు. అంటే నేనే గురువు నీకని చెప్పకుండా చెప్పటం, నీకు నేనే గురువు అని నీకు చెప్పకుండా చెప్పటం, చెప్పకుండా అది చెప్పకుండా చెప్పటం. ఆయన నేను నీ గురువు నేను ఎవరితో చెప్పరు, కానీ హృదయంలో చేయవలసిన పని చేసేస్తూ ఉంటాడు. సర్వసాధారణంగా సత్పురుషుడు ఏం చేస్తాడంటే, మంచివాడు ఏం చేస్తాడంటే, వాడు మనకు ఉపకారం చేస్తూ ఉంటాడు, వాడి ద్వారా మనకు ఉపకారం జరుగుతానని మనకు తెలియని వాడు సత్పురుషుడు అంటే. నీ హృదయంలో ఉన్న సత్యవస్తువుతో నీకు సహవాసం దొరికితే బాహ్యంగా ఉన్న సత్పురుషుడిని వెతకవలసిన పని నీకు లేదన్నాడు భగవాన్. నీ హృదయంలో ఉన్న సత్యవస్తువుతో నీకు సహవాసం దొరికితే బాహ్యంగా ఉన్న సత్పురుషుని వెతుక్కోవలసిన అవసరం లేదు నీకు. నీ హృదయంలో ఉన్న సత్యవస్తువు నీకు దొరకనప్పుడు, నన్ను పట్టు నీకు తెలియనప్పుడు బాహ్యంగా ఉన్న సత్పురుషుడితో సహవాసం కోసం వెళ్ళి నువ్వు, నీ హృదయంలో ఉన్న సత్యవస్తువుతో నీకు సహవాసం దొరికినప్పుడు బాహ్యమైన సత్పురుషుడితో సహవాసం నీకు అక్కర్లేదు. అంటే రమణ మహర్షి భక్తులందరూ కూడా ఒక రకంగా అదృష్టవంతులే. ఇంకే వాళ్ళందరూ పులి నోట్లో మాంసపు ముక్కలు, పులి నోట్లో మాంసపు ముక్క బయటకు రాదు, అది లోపలికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మీకు ఇష్టం ఉన్నా మీకు ఇష్టం లేకపోయినా ఒకసారి రమణానుగ్రహంలో పడ్డవాడు ఏదో జన్మలో మీరు తరించే తీరతారు, విడిచిపెట్టే సమస్య లేదు. రావటం బాగానే వచ్చాడు, వచ్చేవన్నాడు నాకు ఇంకా గురువు దొరకలేదు అన్నాడు వాడు. ప్రపంచంలోకి వచ్చిన ప్రతి మానవుడు రిపీట్ చేస్తున్నాను, ప్రపంచంలోకి వచ్చిన ప్రతి మానవుడు రెండు పనులు చెయ్యాలి, మొదటి పని నీకు అయిపోయింది అన్నాడు. బయట గురువు దొరకాలి, లోపల గురువు కూడా దొరకాలి. ఆ రెండు పనులు ఏంటంటే, బయట గురువు దొరకాలి, లోపల గురువు కూడా దొరకాలి, నీకు మొదటి పని అయిపోయింది అన్నాడు. అంటే బయట గురువు దొరకటం అనేది నీకు అయిపోయింది, ఇంకా నువ్వు సాధించవలసింది, సంపాదించవలసింది, ప్రయత్నం చేసి సాధన చేసి నువ్వు పొందవలసింది ఏంటంటే లోపల గురువును ఇప్పుడు పట్టుకోవాలి. నువ్వు బయట గురువు వేరు, లోపల గురువు వేరు కాదు. ఈ బయట గురువు నీ మనస్సును బయట నుంచి లోపల గెంటుతూ ఉంటాడు, లోపల గురువు నీ మనస్సును లోపల గుంజుకుంటాడు. ఈ గురువు ఆ గురువు ఒక్కడే, ఈ గురువు ఆ గురువు ఒక్కడే. నీకు బయట గురువు దొరికేశాడు అంటే సగం 50% నీకు పని అయిపోయింది. బయట గురువు ఆల్రెడీ నీకు దొరికేశాడు, ఇంకా లోపల గురువు నువ్వు పట్టుకోవాలి, వాడిని అన్వేషించాలి. లోపల గురువును వెతికి వెతికి అన్వేషించి చర్చ చేసి లోపల గురువును పట్టుకోవాలి. ఆ లోపల గురువుని ఎప్పుడైతే నువ్వు పట్టుకున్నప్పుడు నీకు పని పూర్తి అయిపోయింది. ఇంకా లోపల గురువే మోక్షము, లోపల గురువే శాంతి, లోపల గురువే నిర్వాణ స్థితి. లోపల గురువు అంటే అది మనిషి కింద ఉండడం, కాళ్ళు చేతులతోటి పొట్టతోటి ఇలా ఉండడం, నీకు అర్థమవుతుంది? ఆ లోపల గురువు ఏంటి? ఆత్మ చైతన్యం. అదేంటిది? ఒక అక్కడ రూపం లేదు, అక్కడ నామం లేదు. అంటే మనకు రూపబుద్ధి ఉంది కాబట్టి ఆ లోపల ఉన్న చైతన్యమే కాళ్ళు చేతులు తొడుక్కొచ్చి మనకు కనిపిస్తాను. ఆ లోపల ఉన్న గురువే మన ప్రాణానికి ఆ ప్రాణమై ఉన్నాడు. లోపల ఉన్న గురువు చెవులు లేకుండా వింటాడు, కాళ్ళు లేకుండా నడుస్తాడు, చేతులు లేకుండా పనిచేస్తాడు, ముక్కు లేకుండా వాసన చూస్తాడు. నీ రోజుల్లో ఉన్న తలంపు నీ శిరస్సులోకి వచ్చిన తర్వాత నీకు తెలుస్తుంది. ఆ లోపల ఉన్న గురువుకి నీ శిరస్సులోకి రాకముందే నీ హృదయం యొక్క లోయల్లో, నీ హృదయం యొక్క లోతుల్లో, నీ సీక్రెట్ బట్టన్ సెట్ లోపల గురువు చూస్తూ ఉంటాడు. వాడు చూడకుండా వాడు కళ్ళు ముందు ముయ్యలేవు. నా హృదయంలో ఒక వికారం ఉందనుకోండి, నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. కొన్ని కొన్ని రోగాలు మనకు తెలియదు, ఎక్స్రే తీస్తేనే కానీ ఆ రోగం మనకు ఉన్నట్టు మనకే తెలియదు. కొన్ని రోగాలు మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాం, చాలా ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటాం, ఎక్స్రే తీసి నీ క్యాన్సర్ ఉందంటాడు అమ్మా అనుకుంటాం. అలాగే ఏమవుతుంది, మన హృదయంలో చాలా వికారాలు ఉన్నాయి, మన హృదయంలో మనకి చాలా వికారాలు ఉన్నాయి. ఆ వికారాలు ఉన్నట్టు మనకే తెలియదు. ఎప్పుడు తెలిస్తే ఆ వికారం తలంపు రూపంలో మారి మన సహస్రంలోకి మన మెదడులోకి వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది. అంటే నీ హృదయంలోని వికారం నీకు తెలియకముందే, నీ మెదడులోకి వచ్చి తలంపుగా నీ కనపడక ముందే నీ లోపల గురువు నీ హృదయంలోని వికారం ఏంటో చూస్తూ ఉంటాడు. పునర్జన్మకి హేతువులు మన హృదయంలో చాలా ఉంటాయి, మన హృదయంలో చాలా ఉంటాయి. అవి మనకు మన శిరస్సులోకి వస్తేనే కానీ ఆ బలజనతలు మనకు ఉన్నట్టు మనకే తెలియదు. అప్పుడు లోపల గురువు ఏం చేస్తాడంటే లోపలకి ఎరుగుతాడు మనకు. లోపల ఏం చేస్తాడు? ఆ తెలుపుతాడు. తెలికి ఏం చేస్తాడంటే ఆ లోపల ఏ బలహీనత అవుతుందో, పునర్జన్మ హేతువులు హృదయంలో ఏమున్నాయో ఒక్కో హేతువుని కిలికి మన శిరస్సులోకి పంపుతూ ఉంటాడు. హృదయం ఖాళీ అవ్వకుండా ఎవడు జ్ఞానం అవ్వలేదు. మన హృదయం ఖాళీ అవ్వకుండా పరమేశ్వరుడు మన పనిముట్టి కింద ఉపయోగించుకోడు. మన హృదయాన్ని ఖాళీ చేయము, దేవుణ్ణి వచ్చి ఇక్కడ కూర్చోమంటాం. మీకు అర్థమవుతుంది? ఆ గదంతా నిండా సామాన్ వేసేసి నాన్నగారు వచ్చి కూర్చోండి అంటే గదిలో ఎక్కడ కూర్చుంటారు? కూర్చోడానికి చోటు ఉండాలి కదా నాన్నగారికి. అదేవిధంగా నా హృదయంలో ఖాళీ ఉంటే దేవుడు వచ్చి కూర్చుంటాడు, కానీ నా హృదయంలో ఖాళీ లేనప్పుడు ఎక్కడ కూర్చుంటాడు? హృదయం ఎక్కడైతే ఎవరి హృదయంతో ఖాళీ అయిందో వాళ్ళలోనే ఈశ్వరుడు వ్యక్తమవుతాడు, ఈశ్వరుడు మేనిఫెస్ట్ అవుతాడు, రాపల గురువు కేకుతాడు. ఆ కెరికిన వాసనలు అన్ని సహస్రారంలోకి వస్తూ ఉంటాయి. ఆ సహస్రారంలో ఏ బలహీనతలైతే నీకు కనిపిస్తున్నాయో అందులోంచి విడుదల పొందడానికి బయట గురువు కూడా నీకు సహాయం చేస్తూ ఉంటాడు. అయితే కోటలకు శత్రువుడు అంతకాలం ఆ కోట నీకు వశం కాదన్నాడు రమ్మ మహర్షి. కోట ఒక కోటను పట్టుకోవాలనుకున్నప్పుడు ఆ కోటలో ఎంతమంది అయితే శత్రువులు ఉన్నారో ఆ శత్రువులందరూ నశిస్తేనే కానీ ఆ కోట నీ స్వాధీనం కాదు. అదేవిధంగా నీ హృదయంలో ఏ బలహీనతలు అయితే ఉన్నాయో, ఏ పునర్జన్మ హేతువులు అయితే ఉన్నాయో, ఏ రుగ్మతలు అయితే ఉన్నాయో నీ హృదయంలో, అవన్నీ బయటకు నువ్వు కక్కితేనే కానీ, అవన్నీ బయటకు వస్తేనే కానీ నీ హృదయం నీకు స్వాధీనం కాదు, పరమేశ్వరుడు నీకు వ్యక్తం కాదు అని రమణ మహర్షి గారు సాధన గురించి ఒక మాట చెప్తారు. మీరు తల్లి కడుపు నుంచి బయటకు వచ్చినప్పుడు, తల్లి కడుపు నుంచి మీరందరూ బయటకు వచ్చినప్పుడు ఒక 100 వాసనలతో మీరు పుట్టారనుకోండి, ఈ ప్లానెట్ మీద, ఈ అత్త మీద, మీరేం చేస్తారంటే కనీసం 100 వాసనలో 10 వాసనలు రెడ్యూస్ చేసుకుని 90 వాసనలతో మీరు చచ్చిపోయినా కొంత సాధన మీరు చేసినట్టే. కానీ మీరేం చేస్తున్నారంటే 100 వాసనకు 10 వాసనలు తగిలించుకుని 110 వాసనలతో చచ్చిపోతున్నారు, సాధన చేసినట్టే ఏం సాధన అన్నారు. ఒక చిన్న సీక్రెట్ చూడండి, ఇప్పుడే ఇక్కడే హీరణనావు మీ మనస్సును బోధ ప్రవృత్తిలోంచి కనుక రిలీజ్ చేస్తే మీరు అద్భుతమైన అద్భుత కార్యాలు ఈ సృష్టిలో మీరు చేయగలరు. ఇప్పుడే ఎక్కడ ఎప్పుడు వచ్చి రాబోయే జన్మలో కాదు, ఈ జన్మలోనే ఈ శరీరంలో మీరు ఉండగానే, అంటే మీ మనస్సుని ఎంజాయ్మెంట్లోంచి, భోగ ప్రవృత్తిలోంచి, భోగాలు అనుభవించాలి, భోగాన్ని ఎంజాయ్ చేయాలి అని ఆ భోగ ప్రవృత్తిలోంచి కనుక మీ మనస్సును కనుక ఈ జన్మలో మీరు విడుదల చేయగలిగితే మీ ద్వారా ఈ సృష్టి అనేక వండర్స్ జరుగుతాయి. అంటే అనేక మంచి పనులు మీరు చేయగలరు, తోటి మానవుడు యొక్క చైతన్య స్థాయిని పెంచగలరు. ఎవడైతే భోగ ప్రవృత్తిలోంచి విడుదల పొందాడో వాడు మాత్రమే సమాజం యొక్క చైతన్య స్థాయిని పెంచుతాడు. మన మనస్సు యొక్క విజృంభణ ఆపి చేసుకోవాలి. మనం ఏదైనా మంచి పని చేసామనుకోండి అనుకోండి, మాట వస్తుంది, ఎవరైనా మిమ్మల్ని పొగిడారనుకోండి, ఆ పొగడతలు మీరు పొగిడితే వాళ్ళు పొగిడారు, మీరు లోపలికి తీసుకోకూడదు. అది లోపలికి తీసుకున్నారో అహంకారం కింద మారిపోతుంది. మరి ఈ మాటలు ఎవరికి చెప్పకండి. మన రహస్యాలు అంటే రహస్యాలే. ఇప్పుడు ఎవరైనా పొగిడారనుకోండి, మీరు లోపలికి తీసుకొద్దు. మీరు నాకు తీసుకొచ్చి పండు ఇచ్చారనుకోండి, నాకు వద్దంటారనుకోండి ఆ పండు, అది ఎవరికి వచ్చేస్తుంది? మీకు వచ్చేస్తుంది, కానీ నాకేమి రాదు, నేను పుచ్చుకుంటే నాకు వస్తుంది అంతే కదా. ఎవరైనా మిమ్మల్ని పొగిడారనుకోండి, మీరు మాట వస్తుంది, అది మీరు తీసుకోకండి. ఎవరైనా విమర్శించారనుకోండి మీరు, అది కూడా మీరు తీసుకోవద్దు. ఇంచేది పొగిడితే మీరు లోపల తీసుకున్నారనుకోండి, ఎవరైనా విమర్శిస్తే మీరు లోపల తీసుకున్నారనుకోండి, అదే మనసు కింద మారిపోతుంది. మళ్ళీ ఈ మాటలు ఎక్కడ అనొద్దు మీరు, అదే మైండ్ కింద మారిపోతుంది. అదే మైండ్ మళ్ళీ ఏదైతే మైండ్ కింద మారిపోయిందో అందులోంచి మన విడుదల పొందడానికి మళ్ళీ సాధన చెయ్యాలి. అంటే మన గజి స్నానం, మన సాధన ఎటువంటిదంటే గజి స్నానం. ఏనుగ ఏం చేస్తుందంటే శుభ్రంగా స్నానం చేస్తుంది, మళ్ళీ గట్టి మీదకి వచ్చి ఒళ్ళంతా బాడి చేసుకుంటుంది. మనం చేసే పని అదే, అరగంట పూజ చేయటం, అరగంట జపం చేయటం, బయటకు వచ్చిన తర్వాత లోకం కూడా అంతా నడుకోవటం, నీకు అర్థం ఎవడైనా పొగుడుతాంటే ఉబ్బిపోవటం, ఎవడైనా చిరతాంటే కుంగిపోవటం, ఇవన్నీ మనసు కింద మారిపోతాయి. నీకు అర్థమవుతుంది, చేసి సాధన ఏమో అరగంట, వచ్చి మాయేమో మిగతా 23 గంటలు. నువ్వు బుద్ధిపూర్వకంగా చేసిన పొరపాటు వేరు, నీకు తెలియకుండా చేసిన పొరపాటు వేరు. భాగవతంలో ఇది చెప్పాడు, నువ్వు బుద్ధిపూర్వకంగా చేసిన పొరపాటు వేరు, నీకు తెలియకుండా చేసిన పొరపాటు వేరు. నువ్వు తెలియకుండా చేసిన పొరపాటు నుంచి తొందరగా బయటకు వస్తావు, కానీ బుద్ధిపూర్వకంగా చేసిన పొరపాటు నుంచి తొందరగా బయటకు రాలే. దానికి ఎక్కువ సాధన కావాలి. ఎలా కావాలంటే, ఇప్పుడు ఈ గోడ ఉందనుకోండి, అందరూ నా మనం చూడండి, ఈ గోడ ఉందనుకోండి, ఈ గోడలో పెద్ద మేకు లోపల కొట్టేశాను నేను, చాలా లోతుకి వెళ్ళిపోయింది మేకు. ఎంత లోతుకి ఆ మేకు నేను లోపల కొట్టానో అంత బలంగా మేకు బయట తీస్తేనే కానీ రాదు. బుద్ధిపూర్వకంగా చేసిన పొరపాటు అంత లోతులోకి వెళ్ళిపోతుంది. నీకు తెలియకుండా నువ్వు చేసిన పొరపాటు అంత లోతులోకి వెళ్తే బయటే ఉంటుంది, కొంచెం చేతితో లాగితే వచ్చేస్తుంది. పొరపాటు రకాలు, నీకు తెలియకుండా చేయటం వేరు, నువ్వు బుద్ధిపూర్వకంగా చేయటం వేరు. నువ్వు బుద్ధిపూర్వకంగా చేసింది ఎంతో తపస్సు చేస్తేనే కానీ అందులోంచి నువ్వు బయటకు నువ్వు రాలేవు. నీకు తెలియకుండా చేసింది నువ్వు కొంచెం నామాన స్మరించినా బయటకు వచ్చేస్తావు. అంటే భగవంతుడు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పనిని చూడడు, ఆ పని చేసేటప్పుడు నీ ఉద్దేశం ఎలా ఉంది, నీ తలంపు ఎలా ఉందో చూస్తాడు, దాన్ని బట్టి మనకు పర్సంటేజ్ మార్కులు వేస్తాడు. నీకు అర్థమవుతుందో, నేను నోటితోటి మాట్లాడుతున్నాను, నీ నోటితో మాట్లాడుతుంటే నా నోటి మాట కేవలం నా నోటి మాట దేవుడు చూడడం. ఏ తలంపు నన్ను ప్రేరేపిస్తాను, ఈ మాట మాట్లాడతాను కానీ దేవుడు చూస్తాడు, దాన్ని బట్టి నాకు స్పిరిచువల్ స్టేటస్ ఇస్తాడు. అది ముఖ్యం. కరణాగతి అనేది కూడా అంత తేలిగ్గానేకు కలగదు. అది నీ పూర్వజన్మ జన్మాంతరంలో సుకృతం ఉండాలి. నీ పుణ్యం నీకు కలిసి రావాలి, నీ పుణ్యం నీకు కలిసి రావాలి. అంటే నీ పుణ్యం కూడా ఇంకా పండయ్యే స్థితికి రాలేదనుకోండి, నీకు అర్థమవుతుంది, మీ మనస్సు వెళ్ళా గూట్లో పడతాం, కంగారు పడకండి. మీరు పుణ్యం చేసేశారు, మీరు పూర్వజన్మల్లో పుణ్యం చేశారు, అది ఇంకా పక్కవానికి రాలేదు, అది ఇంకా పండు అవ్వలేదు. నీ పచ్చి పచ్చిగా ఉండదు, ఆ పుల పుల్లగా ఉండదు. నీకు అర్థమవుతుంది, అది పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు పుల్ల పుల్లగా ఉన్నప్పుడు ఈ మనస్సు అంతర్ముఖం కాదు. మీ పుణ్యం అంతా నీకున్న మీరు చేసిన పూర్వజన్మలో చేసిన సత్కర్మ అంతా పండు అయిపోయింది అనుకోండి, అంటే ముగ్గింది అనుకోండి, సడన్గా వెళ్ళి మనస్సు తెడ్డి హృదయం యొక్క లోయల్లో పడిపోతుంది, అంటే జీవలక్షణాలన్నీ పోతాయి. ఎప్పుడైతే జీవలక్షణాలన్నీ పోయినాయో వాడికి ఎప్పుడైతే శరీరం మరణించిన తర్వాత ప్రయాణం చేసి కూడా ఉండడు. ఈ శరీరం నాదని మీ లోపల ఎవరు చెబుతున్నారు? ఎవరో ఒకరు చెబుతున్నారు. వాడికి కనుక చావు రాకపోతే, ఈ దేహం నాది అని చెప్పేవాడికి లోపల చావు రాకపోతే, మీకు అర్థమవుతుందా, ఈ శరీరం చచ్చిపోయిన తర్వాత వాడికి కొత్త శరీరం వస్తుంది. ఇదే పునర్జన్మ అంటే, కంగారు పడుతుంది, బాగా అర్థం చేసుకోండి. పునర్జన్మ పునర్జన్మ అంటే పునర్జన్మ నూటికి నూరు పాడు నిజం, పునర్జన్మ నూటికి రూపాయలు నిజం. నిజం అంటే మీకు ఎలా చెబుతున్నాను వినండి, ఏ ఈ శరీరం నాదని ఎవరైతే చెబుతున్నారో ఆ నేను కనుక చనిపోకపోతే దేహం లేకుండా ఉండలేదు, దేహం లేకుండా అది ఉండలేదు. దేహం చనిపోయిన తర్వాత ఏం చేస్తుందంటే కొత్త దేహం వస్తుంది దానికి. ఏం చేసి కొత్త దేహం వస్తుందంటే దేహం లేకుండా ఉండలేదు. ఆ నేను బట్టి దేహం వస్తుంది, దేహం బట్టి లోకం వస్తుంది. నీకు వస్తుంది హృదయంలోంచి ఈ నేనిన తలం ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలోంచి వస్తుంది. ఈ నేనిన తలంపు వచ్చాక ఏమొస్తుంది? దేహం వస్తుంది. దేహం వచ్చాక ఏమొస్తుంది? లోకం వస్తుంది. హృదయం లేకపోతే నేను లేదు, నేను లేకపోతే దేహం లేదు, దేహం లేకపోతే లోకం లేదు. అంటే ఈ సృష్టి అంత కథ అంతా ఎక్కడుంది? హృదయంలో ఉంది. ఈ దేహము నేను కాదు, నాది కాదు. ఏం చేత నాది కాదు చెప్పండి? ఈ దేహం నాదైతే నేను చచ్చిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు దేహం నా కూడా వచ్చేది, అంతే కదండి. ఈ దేహం కనుక నాదైతే నా కూడా ఇది వచ్చేయాలి, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేయాలి. నేను చనిపోయి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఈ దేహం నా కూడా వచ్చేయాలి, కానీ ఈ శ్మశానం దాకానే వస్తుంది, నా కూడా రాదు. ఇంకా దేహం నేను కాదు, ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ దేహం నేను కాదు, అది నాది కాదు. చెప్పడం తేలిక, ఆచరించడం కష్టం. రమణ మహర్షి గారు ఆయన చూపిందని చెప్పిపోతున్నాడు. ఆయన అంటాడు, సూర్యుడు నువ్వు కనిపెట్టక్కర్లేదు, ఒక్కసారి నీ మొఖాడు సూర్యుడి వైపు తిప్పి సూర్యుడు కనిపిస్తాడు, అదేవిధంగా నీ మనస్సు ఒక్కసారి హృదయం వైపు తిప్పి ఒక హృదయంలో దేవుడు ఉన్నాడు లేదా కనిపిస్తాడు అంటున్నాడు. సూర్యుడిని మనం కనిపెట్టక్కర్లేదు, మా ఇలాగున్న ముఖం ఒకసారి అటు తిప్పితే చాలట్టుంది, ఎటు సూర్యుడు వైపు సూర్యుడు కనిపిస్తాడటం, ఆయన కనిపెట్టక్కర్లేదు, మన ముఖం ఉడికి అటు తిప్పితే చాలట్టుంది. అలాగే నీ మనస్సును ఒకసారి హృదయం వైపుకి తిప్పు, అక్కడ హృదయంలో దేవుడు ఉన్నాడు లేదా నీకే తెలుస్తుంది. నేను మొక్కలు తిప్పి అది సూర్యుడు లేడు, సూర్యుడు లేడు అంటే సూర్యుడు లేకుండా పోతాడో ఉన్నవాడు. అదేవిధంగా నీ మనస్సు మృదల చెప్పుకు చెప్పకుండా అక్కడ దేవుడు లేడు, దేవుడు లేడు అంటే ఉన్నవాడు లేకుండా పోతాడా? దేవుడు అనేవాడు కేవలం నీ తలంపు మీద ఆధారపడి ఉన్నాడా? నీ యూగో మీద ఆధారపడి ఉన్నాడా? దేవుడు లేడు లేడు అని చెప్పినంత మాత్రం చేత ఉన్నవాడు లేకుండా పోడు. కేవలం దేవుడు అని వాడు నీ తలంపు మీద, నీ ఆలోచన మీద, నీ ఊహ మీద, నీ సంకల్పం మీద ఆధారపడి ఉన్నాడా? ఇది బాగా అర్థం చేసుకోండి. నీ శరీరం చచ్చిపోయిన తర్వాత నీకు ఏడు పాటలు ఏం పడుతుంది? కొంతమంది ఏమనుకుంటారంటే చచ్చిపోతే సుఖం పడతామని, ఇంకా చచ్చిపోతే సుఖం పడతాను, చచ్చిపోతే వీడు సుఖపడ్డ దుఃఖం వెంటాడుతుంది. చచ్చిపోతే చచ్చిపోయినంత మాత్రం చేత మనకు శాంతి వచ్చేస్తే, చచ్చిపోయినంత మాత్రం చేత మనకు మోక్షం, మన శరీరం చచ్చిపోయినంత మాత్రం చేత, మన శరీరం నశించినంత మాత్రం చేత మనకు మోక్షం వచ్చేస్తే, మనకు శాంతి వచ్చేస్తే శుభ్రంగా ఎన్ని డబ్బాలు అందరూ పుచ్చుకోవచ్చు. శరీరం చనిపోయినంత మాత్రం చేత ఎవరికి మోక్షం రాదు, శాంతి రాదని ఇది బాగా అర్థం చేసుకోండి. మీరు శరీరం మరణించడం వల్ల దుఃఖం ఆగదు. ఏనైతే దుఃఖపడుతుందో ఆ నేనుకు మరణిస్తేనే కానీ మీకు దుఃఖం ఆగదు. ఆ నేను మరణిస్తున్నప్పుడు దుఃఖం ఆగుతుంది, ఆ రోజున మీకు మోక్షం వస్తుంది. దేహం మరణించినంత మాత్రం చేత మీకు దుఃఖం ఆగదు, నేను మరణిస్తే దుఃఖం నశిస్తుంది. ఏం చేత దుఃఖం ఎక్కడ ఉంది? నేనులో ఉంది. దుఃఖం ఎక్కడ ఉంది? దేహంలో లేదు. దుఃఖం ఎక్కడ ఉంది? నేనులో ఉంది. అంటే నేను నశిస్తే దుఃఖం కూడా నశిస్తుంది. అది అది లాజిక్ ఇక్కడ. అయితే ఆ నేనున్నంతకాలం పునర్జన్మ కూడా మనకు వస్తుంది. నేను ఉన్నంత కాలం కూడా పునర్జన్మ మనకు వస్తూ ఉంటుంది. ఏం చేత పునర్జన్మ వస్తుంది? ఆ నేను దేహం లేకుండా ఉండలేదు. దానికి నా శరీరం చచ్చిపోతున్నాను అనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తాను? ఏడుస్తూ ఉంటాను. ఎందుకు ఏడుస్తాను చెప్పండి? నా శరీరం చచ్చిపోయినప్పుడు ఎందుకు ఏడుస్తాను నేను? అది నాది నాది అనుకుంటున్నాను. నీ శరీరం చచ్చిపోయినప్పుడు నేనే ఆడవను, నా శరీరం చచ్చిపోయినప్పుడు ఏడుస్తాను. ఎందుకు ఏడుస్తాను అంటే అది నాది నాది అనుకుంటున్నాను. దాని చోటు నేను ఏడిపడేటప్పుడు నాకు ఏడుపు వస్తుంది. దీనికి రమణ మహర్షి గారు ఏమన్నారంటే, దీనికి ఏమన్నారంటే, నువ్వు శరీరం ఉండగానే బాగా ముగ్గుపో అన్నారు. ముగ్గుపోతే ఆడవక్కర్లేదు అన్నారు. అది బాగా ముగ్గుపో. ఇప్పుడు మీరు ఈ చెట్లు మామిడి చెట్ల దగ్గర ఎప్పుడైనా వెళ్ళండి, మామిడి చెట్లు బాగా పండు, మామిడి చెట్టును బాగా పండుపోయిన పండిన కాయని మీరు కొయ్యండి, ఆ రొబ్బ ఏడవదు. మీరు పచ్చికాయను కొయ్యండి, అది రొబ్బ ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుపు మీరు చూడొచ్చు. రొబ్బ ఏడు పండుకాయ కోసేయండి, అది ఏమీ ఏడవదు. అదేవిధంగా శరీరం ఉండగా పండిపోండి. మీరు ఈ శరీరం ఉండగా జ్ఞానం అనే ఫలం సంపాదించండి. జ్ఞానం అనే ఫలం బజార్లో దొరికే కాయలు కాదు. ఈ శరీరం ఉండగానే జ్ఞానం అనే ఫలం సంపాదించండి. ఎప్పుడైతే జ్ఞానం అనే ఫలం ఈ శరీరం సంపాదించారో, అప్పుడు ఇంక శరీరం చనిపోయినప్పుడు ఏడ్చేవాడు ఉండడు. అది శరీరం ఉండగా మనం ఏమైపోవాలి? మనందరం ముగ్గుపోవాలి. ముగ్గుపోవటం అంటే ఏంటి? జ్ఞానం అనే ఫలం సంపాదించాలి, బాగా పండిపోవాలి. ఆ పండిపోయినప్పుడు శరీరం మనతో నిండిపోతాం అనుకోండి, అప్పుడు మనకి ఇంకా దుఃఖం రాదు. ఏం చేత దుఃఖం రాదు? ఈ శరీరం పోయినా మనం సుఖంగా ఉంటున్నాం అన్న సంగతి మనకు తెలుస్తుంది. కాబట్టి దేవుళ్ళు గుణం లేదు, మనస్సులోనే గుణాలు ఉన్నాయి. ఆ చైతన్యంలోకి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, ఆ చైతన్యానుభూతి నీకు కలిగింది అనుకో, అంటే ఈ మనస్సు అనే గడప దాటిని వెళ్ళావనుకో, ఈ అహం వృత్తి, ఈ అహం వృత్తిని అహం భావన దాటిని వెళ్ళావనుకో, అప్పుడు నీకు చైతన్యమే నీకు నేనుగా వ్యక్తమవుతుంది. ఆ చైతన్యంలో గుణం లేదు, దాని స్వరూపమే సుఖము, దాని స్వరూపమే శాంతి, ఆనందమే ఆనందము. ఏది ఆ చైతన్య అనుభవం వచ్చిన తర్వాత ఆనందమే ఆనందము, ఈ శాంతే శాంతి, సుఖమే సుఖము. ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ సుఖ సముద్రము, ఆ శాంతి సముద్రము, ఆన సముద్రము పొంగి సహస్రాలను ముంచినప్పుడు నీకు దేహం ఉంటే ఎవడకు కావాలి, ఊడిపోతే ఎవడకు కావాలన్నాడు అక్షర మడమాలలో మన ఆచార్యం. ఆ హృదయంలోని శాంతి సముద్రం, ఆ హృదయంలోని సుఖ సముద్రం, ఆ హృదయంలోని ఆనంద సముద్రం ఒక్కసారి పొంగి సహస్రాలని సహస్రాలని బ్రెయిన్ కనుక ముంచేస్తే, ఈ దేహం ఉంటే ఎవడకు కావాలి, ఊడిపోతే ఎవడకు కావాలి, ఈ లోకం కనిపిస్తే ఎవడకు కాదు, కనిపించకపోతే ఎవడకు కావాలి. దేహం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే, లోకం కనిపించినా ఒకటే, లోకం కనిపించకపోయినా ఒకటే. ఎప్పుడు? ఈ హృదయంలో ఉన్న సుఖ సముద్రం పొంగి ఈ శిరస్సును ముంచినప్పుడు. అంటే ఇప్పుడు మనకి చావు వస్తాననుకోండి, మళ్ళీ జిన్నులు కనపడదేమో, నరసాపురం కనపడదేమో, మళ్ళీ గాలి కనపడదేమో, నిప్పు కనపడదేమో, నీరు కనపడదేమో, ఈ పంచభూతాలు కనపడదేమో, మళ్ళీ మన దేహం కనపడదేమో, పొద్దున్నే కాఫీ తాగుతున్నాం, ఈ కాఫీ మళ్ళీ తాగటానికి అవకాశం లేదేమని గోల పెట్టేస్తాం మనం. ఇంకేదంటే మళ్ళీ ప్రపంచం కనపడదు, ఈ శరీరం ఏదైనా కాఫీ తాగటాను, కాఫీ తాగాలనే భోగం అనిపించాలని శరీరం ఉండాలి. సినిమా, మీరు శరీరం ఉంటే సినిమా చూస్తారు, కానీ శరీరం లేదు సినిమాకి ఎక్కడికెళ్తారు మీరు? సరదా సరదాగా శరీరం ఉంటే సినిమాలు చూడొచ్చు, క్షీరాణం తాగొచ్చు, జిన్ను మొక్కలు తినవచ్చు. మీకు అర్థమవుతుందే? అయ్యి మనం సరదాగా భోగం అనిపించాలంటే శరీరం ఉండాలి. అంటే శరీరం పోయినప్పుడు భయం వస్తుంది, అయ్యో ఇంకా భోగం ఎక్కడ అనిపిస్తాం, మన శరీరమే పోతుండాలి. కళ్ళకి ఏమో లోకం కనపడదు, చచ్చిపోయిన వాడికి ఇంకా శరీరం ఒకటి జారిపోతా ఉంటుంది. భోగ ప్రవృత్తి ఉన్న వాడికి శరీరం మరణం అంటే భయం, కానీ భోగ ప్రవృత్తి ఎలా ఉంటుందో తెలియని వాడికి శరీరం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. ఓ రామ, ఓ శ్రీరామ, ఓ దశరథ రామ, ఓ రామ, ఓ శ్రీరామ, ఓ దశరథ రామ. ఏమండి ఆ జన్మ దుర్విషయ రహితి నాకు అది చెప్పండి, ఎలా తప్పండి, ఎలా సాధన, ఎలా చేతరాదు అన్నాడు. అంటే పుట్టుకతోటే దుర్వాసనలు దుర్విషయాలు ఎలా ఉంటాయో తెలియనటువంటి పుణ్యాత్ముడికి, అసలు పుట్టి తల్లి కడుపులోంచి బయటకు వచ్చినప్పుడే దుర్విషయాలు, దురాలోచనలు, ఈ కుతంత్రాలు, కుయుక్తులు ఇవి ఎలా ఉంటాయో తెలియనటువంటి పుణ్యాత్ముడికి, ఓ రామ, ఓ శ్రీరామ, ఓ దశరథ రామ, ఓ రఘురామ, అటువంటి పుణ్యాత్ముడికి జపం ఎలా, తపం ఎలా, సాధన ఎలా? భగవాన్ చెప్తారండి ఆయన మాటలు. అనేక మంది శ్రీచక్ర పూజల గురించి చెప్పారు, అనేక మంది మంత్రాల గురించి చెప్పారు, అనేక మంది యజ్ఞాల గురించి చెప్పారు, అనేక మంది యాత్రల గురించి చెప్పారు, అనేక మంది సత్యాల వ్రతాల గురించి చెప్పారు. ఎవరు ఏది చెప్పినా దేనికి నా మనసు ఆకర్షించబడలేదు, ఏం వైభవమో చూడలేదు. ఈ మధ్యన పాలకలు వెళ్ళామండి, ఆ గోడ నుంచి విభూతి రాలిపోతామండి అని, అది జ్ఞానమా? ఆ గోడలోంచి విభూతి రాలిపోతాం, ఎప్పుడు రాలిపోతాం, అది జ్ఞానమా? నిజంగా ఎవడో నిజంగా శరీరం ప్రాణం పోయిన వాడు మళ్ళీ ఎవడైనా ప్రాణం పోసాడు అనుకోని మాట వరుసకు అనుకుందాం, పోనీ అది జ్ఞానమా? అది చైతన్యమా? అది శాంతే? మీరు నీకు ప్రాణం పోతుంటే ఎవరో వచ్చి బతికించాడు అనుకుని అనుకున్న మాట దేవుని 1000 సంవత్సరాలు ఉంటారా ఈ ప్లానెట్ మీద? అది జ్ఞానమా? అంటే అంటే నేనెవరినో నాకు తెలియనప్పుడు ఈ బుడబుట్టలకు ఒకరికి ఆకర్షించబడతా ఉంటాను. పొలిటీషియన్స్ వచ్చారు, అడ్మినిస్ట్రేటర్స్ వచ్చారు, ఈ యాక్టర్స్ వచ్చారు, ఆర్టిస్టులు వచ్చారు, డాక్టర్స్ వచ్చారు, ఇంజనీర్స్ వచ్చారు, ఎవరు ఆయన దృష్టిని తీసుకోలేదు. అది జ్ఞానం యొక్క వైభవం. ఈ నేను తలంపు నీకు బయట నుంచి రావటం లేదు. ఎక్కడి నుంచి వస్తాను? నీ లోపల నుంచి వస్తాను. ఈ నేను తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? నీ లోపల నుంచి వస్తుంది. నీ లోపల నుంచి వస్తుంది కానీ ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియటం లేదు. ఆ నేను తలంపు ఎక్కడ పుట్టి వస్తుందో అక్కడే దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? నువ్వు అనుకున్న దేవుడు అక్కడే ఉన్నాడు. ఆ దేవుడు నువ్వు చూడకుండా నాకు అక్కడ రాముడు కనిపించాడు, ఇక్కడ కృష్ణుడు కనిపించాడు, ఇక్కడ శివుడు కనిపించాడంటే అని కేవలం మానసిక దృశ్యాలు. ఎన్ని మనస్సు ఎంత నిజమో అయ్యి అంతే నిజం ఉన్నాడు. అన్ని వ్యవహారిక సత్యాలే, పారమార్థిక సత్యం కాదు. నిజమైన దేవుడు నీ హృదయంలో ఉన్నాడు. దేవాలయం ఉన్న దేవుళ్ళందరూ కూడా నీ దేహం ఎంత నిజమో వాళ్ళు కూడా అంతే నిజం. అసలు కుందేటి కుమ్మని అని చెప్పటం లేదు, నూటికి 100 రూపాయలు అసత్యం అని చెప్పటం లేదు. ఈ గుళ్ళో ఉన్న దేవుడు నీ దేహం ఎంత నిజమో గుళ్ళో ఉన్న దేవుడు అంతే నిజం. కానీ నిజమైన దేవుడు, ట్రూ గాడ్ నీ హృదయంలోనే ఉన్నాడు. వాడు అంతర్యామగా ఉన్నాడు. ఇక బాగా అర్థం చేసుకోండి మీరు, దేవుడైన వాడు నీ హృదయంలో ఉన్నాడు, ఇంకెక్కడ లేడని కాదు. నీ హృదయంలో ఉండి బయట లేకపోతే దేవుడు కాదు. అంటే దేహబుద్ధి ఉన్న వాడికి లోపల బయట ఉంటుంది, దేహబుద్ధి లేని వాడికి బయట లేదు లోపల లేదు, అంతా ఒకటే. మీకు అర్థమవుతుంది? రమణ మహర్షి గారిని అడిగేవారు, మీరు ఎప్పుడు చూసినా బయటే ఉంటున్నారు, ఒకసారి లోపలికి వెళ్ళండి. లోపల ఉన్నాడు బయటకు వస్తూ ఉంటాడు, బయట ఉన్నవాడు లోపలికి వెళ్తూ ఉంటాడు. మీకు అర్థమవుతుంది? అంతటా ఉన్నవాడికి లోపల లేదు బయట లేదు అన్నారు. దేహానికి పరిమితమైన బుద్ధి మీకు ఉన్నంత కాలం లోపల బయట ఉండు. దేహబుద్ధి నశించినప్పుడు లోపల లేదు బయట లేదు. అంతటా ఉన్న వస్తువుకు లోపల ఏంటి బయట ఏంటి? నువ్వు దేహానికి పరిమితమైనప్పుడు నీకు లోపల బయట అనిపిస్తుంది. దేహబుద్ధి నశించిన మరుక్షణంలో నువ్వు అంతటా ఉన్న సంగతి నీకు తెలుస్తుంది. అంతటా ఉన్న వస్తువుకు లోపల లేదు బయట లేదు. మనకి ఎవరితోటైతే జన్మాంతరం అనుభవం ఉంటుందో వాళ్ళ మీద మనకు ప్రేమ కలుగుతుంది, వాళ్ళ మీద మనకు ఆప్యాయతం కలుగుతుంది. ఒక్కోసారి ఒకరిని చూస్తే పెట్టాలనిపిస్తుంది, ఒకరిని చూస్తే మొట్టాలనిపిస్తుంది మనకి. ఇంకా పూర్వజన్మలో ఏదైతే ఎవరితోటైతే మనకు సంబంధం ఉందో వాళ్ళతో మనం చూసిన వెంటనే ఒకదైనా సంతోషం వస్తుంది, ప్రేమ వస్తుంది, ఆనందం వస్తుంది. ఆ జన్మాంతరంలో ఆ సంబంధం లేనప్పుడు చూసే మనకు అంత ఆనందం కలగదు. అయితే రమణ మహర్షి గారు అంటే ఉండాలి, జన్మాంతరంలో నీకు నాకు సంబంధం లేకపోతే ఇక్కడ కలుసుకున్నావా? ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదానే. ఈ లోకంలో కోట్లాది మంది జనం ఉన్నారు, అందరూ నా దగ్గరికి రాలేదు. పూర్వజన్మలో ఎవరితోటైతే మనకు సంబంధం ఉందో వాళ్ళు మటుకు ఇక్కడికి వస్తారు. మీకు అర్థమవుతుంది? అది జన్మాంతరంలో అనుభవం ఉన్నప్పుడు ఆప్యాయత కలుగుతుంది, ఆ ప్రేమ కలుగుతుంది, ఎఫెక్షన్ కలుగుతుంది, లవ్ కలుగుతుంది. ఆ లవ్ అనేది చిన్న మాట. మీకు అర్థమవుతుంది? ఆ లవ్, దేవుడు పట్ల లవ్ ఉంటే దేవుడు తెలియబడతాడు. అది లవ్, ఒక చిన్న మాట, స్మాల్ వర్డ్, ఏ లిటిల్ వర్డ్, ఆ చిన్న మాటది. ఆ చిన్న మాటను మనం ప్రాక్టీస్ చేస్తే చాలు, మన మనసు చల్లబడుతుంది, దేవుడు వ్యక్తం అవుతాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? రమణ మహర్షి గారు ఏమని చెప్పారంటే, కాశీలో ఉన్నాడు, అరుణాచలంలో ఉన్నాడు, రామేశ్వరంలో ఉన్నాడు, మక్కాలో ఉన్నాడు, అలాగని చెప్పలేదు. నేను అనే తలంపు ఎక్కడ తెలియదు, అక్కడ దేవుడు ఉన్నాడు. ఇది అర్థం చేసుకోండి. ఆ డెఫినేషన్ చూడండి, ఆ నేరునే మొదట తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, ఎక్కడైతే లేదో అక్కడ దేవుడు ఉన్నాడు. ఈ పాడు బుద్ధి వల్ల నీకు తెలియదు భగవంతుడు. అంటే ఎటువంటి బుద్ధిని మీకు ప్రసాదిస్తే నీకు భగవంతుడు తెలియబడతాడు, అటువంటి బుద్ధిని నేను ప్రసాదిస్తాను. ఎప్పుడు నాకు ఇష్టమైన పనులు మీరు చేస్తుంటే, సత్కర్మ ఆచరిస్తుంటే, అంటే భగవంతుడి ప్రీతి కోసం, మీ అహంకారం పొంగటం కోసం కాకుండా దేవుడి ప్రీతి కోసం కనుక మీరు పని చేస్తుంటే, ఆఫర్ ఫస్ట్ ఆల్ అవర్ యాక్షన్స్ యాజ్ ఎ సాక్రిఫైస్ టు ది హైయెస్ట్ అండ్ ది హైయెస్ట్ ఓన్లీ. గొప్ప కోసం ఆ పని చేస్తున్నామా, లేదా 10 మందికి ఉపయోగపడటం కోసం ఆ పని చేస్తున్నామా? భగవంతుడు మన హృదయంలో ఉండి చూస్తూనే ఉంటాడు. భగవంతుని మనం మోసం చేయలేము, లోకాన్ని మోసం చేయగలం, కానీ భగవంతుని మనం మోసం చేయలేము. ఇంచితనే అంతర్యామం. అంటే మనం చేసే పనే నిరాడంబరంగా, నిరహంకారంగా చేస్తే ఆయన సంతోషిస్తాడు. ఎవడు? దేవుడు సంతోషిస్తాడు. దేవుడు సంతోషించి ఒక్కసారి ఆయన స్వరూపాన్ని మనకి ఇచ్చేస్తాడు. మామూలుగా మనం డే టు డే లైఫ్ లో చేసే పనులే నిరహంకారంగా, నిరాడంబరంగా కనుక చేస్తే. దేవుడు ఎవడో మనకు తెలియదు, కానీ అందరికీ నేను అనే బుద్ధి ఉంది. ఈ నేను అనే బుద్ధి దేవుడిలోంచి వస్తుందన్న సంగతి మనకి ఇంకా అవగాహన కావటం లేదు. అందుకే గురువు అవసరం. దేవుడు ఏ సుఖాన్ని అనుభవిస్తున్నాడో, దేవుడు ఏ బ్లిస్ని ఎంజాయ్ చేస్తున్నాడో, దేవుడు ఏ ఇమ్మోర్టాలిటీని ఎంజాయ్ చేస్తున్నాడో, ఆ అంత ఆ బ్లిస్ని, ఆ ఇమ్మోర్టల్ స్టేట్ని ఎంజాయ్ చేసేలా చేయటం కోసం చేసే ప్రయత్నమే గురువు చేసే ప్రయత్నం. దేవుడు ఏ శాంతిని అనుభవిస్తున్నాడో, దేవుడు ఏ ఆనందాన్ని అనిపిస్తున్నాడు, ఆ ఆనందాన్ని, ఆ శాంతిని మీ చేతికి అందింపచేయటానికి గురువు చేసే ప్రయత్నం. వాడే గురువు. నీ మనస్సును బాహ్యముఖం చేసేవాడు గురువు కదా, రాక్షసుడు. నీ మనస్సును అంతర్ముఖం చేసేవాడే, హృదయం యొక్క లోయల్లోకి తీసుకెళ్లేవాడే, హృదయంలో మీ చేత జీవింపజేసేవాడే గురువు. కానీ నీ మనస్సును బాహ్యముఖం చేసేవాడు గురువు కాదు, వాడు రాక్షసుడు. అంటే ఈ నేను అనే తలంపు యొక్క ఆ మూలాన్ని అన్వేషించడం చేత కాక, నీకు అర్థమవుతుంది, ఆ డైరెక్ట్గా ట్రూత్ని ఫేస్ చేయడానికి భయవేసి, నీకు అర్థమవుతుంది, ఈ స్నానాలు, ఆ యంత్రాలు, చక్రాలు, ఆ ట్రూత్ని ఫేస్ చేయలేకపోతున్నాం, ట్రూత్ని ఫేస్ చేయలేకపోతున్నాం. ఇలా ఎన్ని జన్మలు ఎస్కేప్ అవుతామని అడుగుతున్నాడు ఇక్కడ భగవాన్. నీ హృదయంలో ట్రూత్ ఉంది, ఈనాటికైనా ముందు నాటికైనా ట్రూత్ నీకు రివీల్ అవ్వాలి. అప్పుడు వరకు నీకు ఇమోషనల్ స్టేట్ని పొందలేవు నువ్వు. దాన్ని తప్పించుకుని నీ హృదయం ఆ నేను యొక్క మూలాన్ని తప్పించుకుని ఇలా ఎంతకాలం తిరుగుతావు? ఈ ఎస్కేపిజం పనికిరాదు. ట్రూత్ని ఫేస్ చేయడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఎస్కేపిస్ట్ అవ్వద్దు. నువ్వు ట్రై చేయి, దేవుని అనుగ్రహం నీకు వస్తుంది. నువ్వు ట్రై చేయి, దేవుని అనుగ్రహం నీకు వస్తుంది. నీకు ఒక నన్న సలహా చెబుతున్నాను. నీకు నీ లోపల నుంచే నేననే తలంపు వస్తుంది. నీకు నేననే తలంపు ఎరైజ్ వస్తుంది. ఎక్కడి నుంచి ఎరైజ్ అవుతుంది నీకు తెలియటం లేదు, కానీ ఎరైజ్ అయ్యమకి ఆ నేననే తలంపు నీకు ఎరైజ్ అయ్యి నీకు వస్తుంది. అది ఎక్కడి నుంచి లెగిసి వస్తుంది? పొద్దున్న లెగిసేటప్పుడు ఎక్కడి నుంచి లెగిసి వస్తుంది? సాయంత్రం పడుకునేటప్పుడు ఎక్కడికి వెళ్ళి అణిగిపోతుంది? అది రవ్వ అంతా, ముళ్ళంతా, చింతాకంతా ఒక శాస్త్రవాడం అంటున్నాడు మిమ్మల్ని. నీకు అర్థమవుతుంది, జీవితం అంతా తలంపుల యొక్క సమూహం. కామం ఒక తలంపు, కోపం ఒక తలంపు, ద్వేషం ఒక తలంపు, సంతోషం ఒక తలంపు. నీకు అర్థమవుతుంది, అన్ని తలంపులే. సావు ఒక తలంపు, పుట్టుక ఒక తలంపు. నేను చచ్చిపోతున్నాను అనుకుంటాడు చనిపోయేవాడు, అది కూడా ఒక తలంపు. నేను పుట్టాను పుట్టాను అనుకుంటాడు పుట్టినవాడు, అంటే దేహం పుట్టినవాడు, అది కూడా ఒక తలంపు. చనిపోవడం కూడా ఒక తలంపే. ఇట్ ఇస్ ఎ నియర్ థాట్. నిద్ర బాగా ఉంది, నిద్రలో విశ్రాంతి తీసుకుంటున్నాం, డే టైంలో మనం ఏం చేస్తున్నాం? పగలేం చేస్తున్నాం, పని చేసుకుని ఏదో పని చేసుకుంటున్నాం. మరి స్వప్నం ఎందుకు ఉన్నారు అంటే అప్పుడు ఆచార్యులు వారు అంటారు, స్వప్నం ఎందుకంట? నీలో ఉన్న బలహీనతలు ఏమున్నాయో నీకు స్వప్నంలో తెలుస్తూ ఉంటాయి. నీలో వాసనలు ఏమున్నాయో, రాబోయే జన్మలకు ఏం వాసనలు ఉన్నాయో, ఏ కోరికలు అయితే ఉన్నాయో అవి నీకు స్వప్నంలో అవి తెలుస్తూ ఉంటాయి. జీవుడెవరు, దేవుడెవరండి? జీవుడెవరు? కోరిక ఉన్నవాడు జీవుడు, కోరిక లేనివాడు దేవుడు. నీ కోరిక ఉంటే నువ్వు జీవుడుగా ఉంటావు, కోరిక లేకపోతే నువ్వు దేవుడు అయిపోతావు. నేనే జీవుణ్ణి, నేనే దేవుణ్ణి. నాకు కోరుకుంటే నేను జీవుణ్ణి, నేను కోరిక లేకపోతే దేవుణ్ణి. డిజైర్ ఈజ్ జీవ, డిజైర్లెస్నెస్ ఈజ్ ఈశ్వర. ఎక్స్రే మన శరీరంలో ఉన్న రోగాన్ని ఎక్స్రే ఏ విధంగా అయితే చూపిస్తుందో, ఒకసారి మనకు పునర్జన్మ హేతువులు అన్నీ కూడా, రాబోయే జన్మల కారణాలు ఏమున్నాయో, కొన్ని కొన్ని వాసనలు ఏం చేస్తాయంటే మనకు స్వప్నంలో వ్యక్తం అవుతూ ఉంటాయి, మన కోరికలు మనకు స్వప్నంలో వ్యక్తం అవుతాయి. ఈ జాగ్రత్త అవస్థలో తెలియని విషయాలు కూడా కొన్ని స్వప్నంలో తెలుస్తూ ఉంటాయి. ఓహో, మనకి ఈ స్వప్నం వస్తుంది కదా, ఈ బలహీనత మనకు ఉంది కదా, ఆ బలహీనత ఏంటో నీకు చేయటం కోసం స్వప్నాలే భగవంతుడు క్రియేట్ చేశాడు. ఆ హృదయంలో ఏ బలహీనత ఉందో ఆ జీవుడికి చూపించి ఆ బలహీనతను బయటికి లాగి అప్పుడు మోక్షాన్ని ఇస్తాడు దేవుడు కూడా. సడన్గా ఇచ్చేయడానికి ఆయనకి అవకాశం లేదు, యాక్సిడెంట్ కాదు ఇది. నీకు అర్థమవుతుందా? అంటే నీకేంటంటే ఈ బలహీనత, మన బలహీనతలు మనకు తెలియాలి. అదే రమణ మహర్షి గారు, వారి తల్లి శరీరం విడిచిపెడతాను, ఆ తల్లి శరీరం విడిచిపెడతాను, విడిచిపెడతానంటే భగవాన్ ఏం చేశారంటే ఆవిడికి పునర్జన్మ కారణాలు చాలా ఉన్నాయి ఆవిడికి. అప్పుడు ఏం చేశారు ఆవిడికి, ఆవిడ సూక్ష్మ ఆవిడలో ఉన్న కోరికలన్నీ సూక్ష్మ లోకాల్లో ఆవిడ చేత అనుభవింపజేసి అవన్నీ ఎలిమినేట్ చేసి ఆ దష్టంతా, అంటే పునర్జన్మ హేతులు అన్నింటినీ ఎలిమినేట్ చేస్తేనే కానీ ఆ మనసు చెడు హృదయంలో పడ లైవ్ అవ్వలేదు. మీ అమ్మగారికి మీరు మోక్షం ఇచ్చారా అన్నారు భగవాన్. ఒకరు ఒకరు ఒకరికి మోక్షాన్ని ఇస్తారా? ఆవిడ జ్ఞానమే ఆవిడకి మోక్షాన్ని ఇచ్చింది అన్నారు. అంటే దాని అర్థం ఏంటి చెప్పుకుంటారండి? ఆ గురువు యొక్క వైభవం చూడండి. అంటే దాని అర్థం ఏంటంటే, ఎటువంటి జ్ఞానం కలిగితే మనకు మోక్షం వస్తుందా? జ్ఞానం ఇచ్చేవాడు గురువే. నీ గురువు నేను ఇచ్చానని చెప్పకుండా ఆవిడ జ్ఞానం ఆవిడకు మోక్షం ఇచ్చేసిందని చెబుతున్నాడు. అది మళ్ళీ రమణ మహర్షి గారు ఎలా చెప్పారు, రమణ మహర్షి గారు గొప్పే ఉంది, వాళ్ళమ్మ సాధన చేసుకుని పొంది చేసి ఎలా మాయలో పడకండి. మీరు రమణ మహర్షి గారు కొన్ని మాయ మాటలు చెబుతాడు, మీరు కంగారు పడకండి. మీ అమ్మగారికి మీరు మోక్షం ఇచ్చారన్నారు. నేను మోక్షం ఏమిటంటే ఆవిడ జ్ఞానం ఆవిడకి మోక్షాన్ని ఇచ్చింది అన్నాడు. ఆవిడ జ్ఞానం ఇచ్చింది ఆవిడ ఈయనే అది చెప్పడం లేదు, అది మనం పట్టుకోవాలి. గోకులక్ష్మి దగ్గరికి వచ్చేటప్పటికీ నా సహాయం ఏమి లేకుండా మోక్షం పొందింది అన్నారు. ఎవరిని? ఆ గోకులక్ష్మి. అంటే పునర్జన్మ హేతువులు ఏమీ కనపడగట్టుంది, కేవలం విశ్వాసం, అంటే భగవాన్ మీద విశ్వాసం. సజీవ మన ప్రయత్నం ఆవిడికి అన్ని అన్ని భగవానే, అన్ని అన్ని భగవానే, మాటల భగవానే, ఆటల భగవానే, ఆలోచనల భగవాన్. ఆవిడ మాటలు చెప్పుకుంటే భగవాన్ గురించే, ఆటలాడుకుంటే భగవాన్ గురించే, ఆలోచన వస్తే భగవాన్. ఆవిడకి ఏ ఆలోచన వచ్చినా, గోవులక్ష్మికి ఏ ఆలోచన వచ్చినా, ఆలోచన భగవాన్ చుట్టూరు తిరిగింది. ఆ గోవులక్ష్మి యొక్క ఆ శిరస్సుని ఆవిడ ఊళ్ళో పెట్టుకున్నాడు ఎవరు, భగవాన్. అమ్మ లక్ష్మి వెళ్ళిపోతావు అమ్మా, నువ్వు వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి, అంటే ఈ సంపద అంతా వచ్చింది లక్ష్మి. నువ్వు లేనప్పుడు ఏముంది, అంత నువ్వు వచ్చాక ఈ లక్ష్మి సంపద అంతా వచ్చింది, లక్ష్మి వెళ్ళిపోతావమ్మా అని ఆయన శిరస్సు మీద, లక్ష్మి యొక్క శిరస్సు మీద సాపు చేస్తున్నారు, అంటే సవరిస్తున్నారు లక్ష్మిని. అంటే మనకి సవరించినట్టుగా మనకు పైకి కనిపిస్తుంది సూక్ష్మ దృష్టిలో, ఆవిడకి ఏమన్నా పునర్జన్మ హేతులు ఉన్నాయని మనం చూస్తున్నారు. మన మాంసపు నేత్రాలకి, మన మాంసపు నేత్రాలకి, మన చర్మ నేత్రాల గురించి సవరించినట్టు కనిపిస్తున్నాడు. సవరిస్తూ సవరిస్తూ లోపల ఏమైనా రుగ్మత ఉందని మనం చూస్తున్నాడు, లోపల ఏమైనా రుగ్మత ఉందేమో అని చూస్తున్నా. అప్పుడు అన్నాడటండి ఎవరు, అప్పుడు భగవాన్ మరకండి, లక్ష్మి మోక్షంలో ఉంది, లక్ష్మి మోక్షంలో ఉంది, నా సహాయం విషమంతుడు లేకుండా ఆవిడంతా ఆవిడే మోక్షంలో ఉంది. అది ఆ పవిత్రత అటువంటిది, ఆ ఏకాగ్రత అటువంటిది. అంటే పరమ పవిత్రుడు మోక్షం పొందకపోతే ఏది పొందుతాడు, ఆ లక్ష్మి యొక్క పవిత్రత అటువంటిది. లక్ష్మి యొక్క పవిత్రది ఇంకా ఎక్కడ ఆవిడ వాంఛింది, ప్లాంట్ మీద వాడు వాంఛించింది ఏమి లేదు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమును చుస్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల సతతము స్మరణ వల్ల శరణాగతి సాధ్యమవుతుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమును చుస్మరించు మారల అహము నిర్మూలించు అరుణాచల విచారణ మార్గం ద్వారా పోగొట్టుకోవాల్సింది కూడా దేహగతమైన నేనే, శరణాగతి మార్గం ద్వారా కూడా పోగొట్టుకోవాల్సింది ఈ దేహగతమైన నేనే. నీకు ఇష్టం ఇచ్చిన మార్గంలో ప్రయాణం చేసి నువ్వు పోగొట్టుకోవాల్సింది పోగొట్టుకోవాలి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శాంతి 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 శివారు.